కె మహాకాల్. ఇది నవంబర్ 19, 2004 ఒంగోలులో జరిగిన అరబిందో క్లాస్. జే జే మహాకాల్.
రాబోయేటటువంటి రోజులలో ఏ విద్య నేర్చుకోవాలి, ఏ విధమైనటువంటి విద్య ఉంటుంది అన్నదానికి మనం పునాదులు వేస్తున్నాం. ఈ పునాదులు వేస్తున్నప్పుడు మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటి అంటే, ఈనాడు మనకు జీవితం పట్ల ఉన్నటువంటి అవగాహన పూర్తిగా మనం మర్చిపోవాలి, పూర్తిగా మర్చిపోవాలి. మనం ఇప్పుడు సమాజంలో ఉన్నటువంటి నియమాలు, ఇప్పుడు మనం భగవంతుడి గురించి ఉన్నటువంటి అవగాహన, యోగాసనాలు ప్రాణాయామాలు గురించి మనకున్నటువంటి అవగాహన, దేవతల గురించి మనకు ఉన్నటువంటి అవగాహన, ఇది రాబోయేటటువంటి రోజుల్లో ఇలా ఉండదు. కొంచెం ఆలోచన విధానం మారిపోతేనే జీవితం మనం వేరే దృష్టికోణంతో చూస్తూ ఉంటాం. ఒక బోటనిస్ట్ ఉన్నాడు. బోటనిస్ట్ అంటే వృక్ష శాస్త్రజ్ఞుడు. వాడు ఆకులని చెట్లని చూసే విధానం ఖచ్చితంగా మన విధానం కంటే చాలా 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 తేడా ఉంటుంది, ఖచ్చితంగా చాలా తేడా ఉంటుంది. ఒక ఆయుర్వేదంలో ఉన్నటువంటి వ్యక్తి, అసలు వాడు జీవితాన్ని ముఖ్యంగా ఆహార పదార్థాన్ని, ఆకుల్ని, వనస్పతులని చూసేటటువంటి దృష్టికోణం చాలా తేడాగా ఉంటుంది. కానీ ఆ తేడా మనం ఊహించగలం, మనకు ఆ జ్ఞానం లేకపోవచ్చు, కానీ వాడు ఎలా ఆలోచిస్తాడు అనే దాని గురించి మనకు ఒక అవగాహన ఉంది. కానీ రాబోయే రోజులలో వ్యక్తి ఎలా జీవిస్తాడు అనే దాని గురించి మనం ఊహించలేము. అది మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి, బురకెక్కించేసుకోవాలి ఆ మాట. అంచేత మీరు ఏం ఆలోచించినా తప్పే, మీరు అనుకునేటటువంటి నియమాలకి, మీరు అనుకునేటటువంటి జీవిత విధానానికి ఆ రూల్స్ వర్తించవు. అందుకే అరవిందో చాలా స్పష్టంగా ఏం చెప్తాడు అంటే, అసలు నా యోగ విద్య మీకు అర్థం కాదు, డోంట్ ట్రై టు అండర్స్టాండ్, లివ్ ఇట్, అవగాహన చేసుకోవడానికి ప్రయత్నించకండి, మీరు జీవించడం మొదలెట్టేయండి, వచ్చే మార్పు ఏదో వస్తుంది. కొన్ని పదార్థాలు అగ్ని సంపర్కంలో వస్తే ఆవిరైపోతాయి, కొన్ని పదార్థాలు అగ్ని సంపర్కంలో వస్తే ద్రవస్థితికి వచ్చేస్తాయి. కర్పూరం అది అగ్ని సంపర్కంలో వస్తే ఆవిరైపోతుంది, మాయమైపోతాయి. కొన్ని పదార్థాలు అగ్ని సంపర్కంలోకి వస్తే ద్రవస్థితిలోకి వెళ్తాయి. లోహాలు ఇవన్నీ, కొన్ని పదార్థాలు అగ్ని సంపర్కంలోకి వస్తే మాడిపోతాయి, నశైపోతాయి. అగ్ని సంపర్కంలోకి వచ్చాక ఏ పదార్థం ఎలా మారుతుంది అన్నది మనకి కొన్ని అవగాహన ఉంది. మూడు రకాలుగా మనకి స్పష్టమైన అవగాహన ఉంది కదా, ఇంకో రకమైనటువంటి మార్పు ఏం రాదు. కానీ భగవంతుని స్పర్శ తగిలితే మనిషి ఎలా ఉంటాడు ఊహించలేవు. చెప్ప ఏ నియమాలు వర్తించే వాళ్ళకి, వాళ్ళనే అవధూతలు అని పిలుస్తాం మనం. కానీ అవధూతలు బట్టలు కట్టుకున్న అవధూతలు, బట్టలు కట్టుకోని అవధూతలు, మామూలుగా బిజినెస్ చేస్తూ కూడా అవధూత స్థితిలో ఉన్నవాళ్ళు ఉండొచ్చు. జనకుడు లాంటి వాళ్ళు ఇంకా ఇప్పటికీ ఉన్నారు. కానీ జనకుడు లాంటి వాళ్ళని ఎందుకు అంటున్నాము అంటే, ఇప్పుడున్నటువంటి వ్యవస్థలో జనకుడు లాంటి అవధూతలు ఎంతమంది ఉన్నారో మనకి తెలియదు, ఉండే ఉంటారు, గ్యారంటీగా ఉండి ఉంటారు, అందులో డౌట్ ఏముంది. ఎందుకైతే చెప్తున్నాను, భగవంతుడి యొక్క స్పర్శ మీలో ఏ విధమైనటువంటి మార్పులు తీసుకొస్తుంది మీరు ఊహించలేరు. మీరు ఊహించగలిగితే అది భగవంతుడి స్పర్శ కాదు. ఎందుకంటే దాన్ని ఏం చెప్తాం మనం, అవాంగ్ మానస గోచరం అంటాం. అంటే అప్పుడు మనం ఇష్టం వచ్చినట్టు వెరివేషాలు వేయొచ్చా?
కుదరదు.
భగవంతుడి స్పర్శ రానంత వరకు మీరు నీతి నియమాలకు కట్టుబడి ఉండవలసిందే, దాన్ని ఎథిక్స్ అంటాం. ఎథిక్స్ యొక్క సామాజిక యొక్క రూపము పాలిటిక్స్, నాగరిక శాస్త్రం. నీతి శాస్త్రము నాగరిక శాస్త్రం, ఎథిక్స్ పాలిటిక్స్. భగవంతుడి స్పర్శ తగిలాక ఏమవుతుంది మనకు తెలియదు. అది ఆ స్పర్శ మిమ్మల్ని ఎలా మారుస్తుందో, అది మార్చినంత వరకు ఇప్పుడున్నటువంటి మహాత్ములందరూ చెప్పేది ఏంటి అంటే, అతి స్వల్పమైనది మీకోసం ఉంచుకొని మిగతాది మీరు సమాజ ఉద్ధరణకు కనుక ఉపయోగించుకోవటం నేర్చుకుంటే మీరు తప్పుదావన పడరు. మీరు సంపాదించండి బాగా, కానీ ఎంత సంపాదించినా కోట్లు సంపాదించండి, సంపాదించడానికి ఆంక్షలు పెట్టడం లేదు. గురువులు అది అర్థం చేసుకోండి. మీకోసం ఖర్చు పెట్టడానికి ఆంక్షలు పెడుతున్నారు. అది అరవిందో యొక్క మొట్టమొదటి నియమము. ఫస్ట్ బ్యాచ్మేట్ తన భార్యకి రాస్తాడు, నువ్వు మృణాలి నీకు, నువ్వు నాతో జీవించదలుచుకుంటే, నేను చెప్పేటటువంటి కార్యక్రమాన్ని నువ్వు అవగాహన చేసుకుంటే, నా యొక్క ఈ యోగ సాధనా మార్గంలో, అప్పటికింకా ఆయన యోగ సాధనా మార్గం ఆయనకే స్పష్టంగా తెలియదు, అరవిందోకే స్పష్టంగా తెలియదు ఆయన యోగ సాధన అంటే ఏంటో. పాండిచేరికి వెళ్ళిన కొన్ని నెలలకు కొన్ని సంవత్సరాలకు ఆయనకు ఒక స్పష్టమైనటువంటి అవగాహన ఏర్పడింది. అంతకంటే ముందు ఇలా అవస్థపడుతున్నాడు, వెతుక్కుంటున్నాడు, ఏం చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది. ఈ లోపల ఎన్ని గందరగోళాలు అయిపోయాయి, ఆయన మీద ఎలిపూర్ బాంబ్ కేసు పడింది, ఒక సంవత్సరం పాటు జైల్లో ఉన్నాడు. ద మోస్ట్ డేంజరస్ మ్యాన్ ఇన్ ఇండియా. బ్రిటిష్ వాళ్ళని కనుక అడిగితే గాంధీని వాళ్ళని చెప్పరు వాళ్ళు. ఏకైక వ్యక్తి వాళ్ళకి భయం కలిగించినటువంటి వ్యక్తి అరవింద. అరవింద ఉన్నంత వరకు భారతదేశం గ్యారంటీగా స్వతంత్రం కోసం ప్రయత్నిస్తూనే ఉంటుంది. అప్పుడున్నటువంటి భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి వ్యక్తుల యొక్క నిర్ణయం అది. వాళ్ళకి తగిలిన దెబ్బలు అలాంటివి, భయం అలాంటిది. అటువంటి వ్యక్తి తన భార్యకి ఉత్తరం రాస్తూ బాంబ్ కేసు తర్వాత, బయటపడ్డ తర్వాత చాలా విచిత్రమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు ఆయన జైలు నుంచి బయటపడ్డ తర్వాత. ఏంటి, అన్ని చోట్ల ఒక గాఢాంధకారం అనుముకుని ఉంది అంటాడు. నేను జైలుకి వెళ్లే ముందు వందే మాతరం, ఆనందమట్టి అని ఒక నవల్ రాశాడు బంకించంద్ర చట్టోపాధ్యాయ. అసలు యాక్చువల్గా ఆయన నావలిస్ట్ కాదు, అరవిందో ప్రేరణతో వందే మాతరం, భవానీ మందిర్ కట్టాలి అనేటువంటి అరవిందో ఒక రివల్యూషనరీ ప్యాంప్లెట్ రిలీజ్ చేశాడు. యాక్చువల్గా అది ఒక రివల్యూషనరీ ప్యాంప్లెట్. అది ఎవడు రాశాడో అప్పుడు చాలా వెతికారు బ్రిటిషర్, తెలియలే వాళ్ళకి. తెలిసి ఉంటే అప్పుడే వెళ్ళిపోయి ఉండేవాడు అరవింద్. మనకి చాలా విషయాలు తెలియవు, మనకి మన భారతీయ సంస్కృతి తెలియదు. మమ్మీ డాడీ కల్చర్ కదా, ఇంగ్లీష్ బాగా వస్తే మనం చాలా గొప్పవాళ్ళం. ఇవంతా ఎక్కడ తెలుస్తాయి మనకి? ఆ భవానీ మందిర్కి ప్రేరణతో బంకిం చంద్ర నవల్ రాస్తాడు ఆనందమట్. అందులో ఈ వందే మాతరం అనేటువంటిది ఒక నినాదంగా ఇస్తాడు. ఆ నవల యాక్చువల్ గా రివల్యూషనిస్ట్కి అరవింద్ చెప్పిన విషయాలు నవల్గా చెప్పించాడు. ఇచ్చేంటే డైరెక్ట్ గా చెప్తే సంతస్తారు. ఎన్ని మ్యాజిక్లు, ఎన్ని పాటలు పడ్డారు. ఇప్పుడు మనం ఆ అరవిందో గురించి, ఆయన చెప్పినటువంటి ఆ యోగ సాధన అవగాహన చేసుకోవటానికి తల ప్రాణం తోకొస్తుంది. దానికి మొదటి కండిషన్ ఆయన ఏం చెప్పాడు అంటే, తన యోగ సాధనకి నువ్వు కోట్లు సంపాదించు, అభ్యంతరం ఏమీ లేదు, సంపాదించు. సంపాదించి ఏం చేయాలి నువ్వు? మినిమం నీ కోసం ఖర్చు పెట్టుకో, నీ కుటుంబానికి ఖర్చు పెట్టుకో మినిమం. మిగతాదంతా సమాజానికి, దేశాన్ని ఉద్ధరించడానికి ఉపయోగించుకో. ఈ బజాజ్, టాటా, డాల్మియాలు, బిర్లాలు అది చేశారు. వాళ్ళ తల్లిదండ్రులు అది చేశారు. ఇప్పుడున్న వాళ్ళ తాలూకు తల్లిదండ్రులు అంటే తాతలు అది చేసిన దాన్ని కోసుకుంటున్నారు ఇప్పుడు వాళ్ళ మనవాళ్ళు. ఇంత కోటీశ్వరం అయిపోవాలి, అదే అయిపోవాలి అనుకున్నా కూడా మార్గం ఇదే. మామూలుగా డబ్బులు మీ దగ్గరికి రావు, ఇంతంటే నువ్వు సమాజంలో నాటుతున్న కొద్దీ ఫలితాలు వస్తుంటే, నువ్వు సమాజంలో నాటకుండా నాకే కావాలి అనుకుంటే పొలిటీషియన్ అవుతావు, గుండాగా అవుతావు. ఎందుకంటే ఏమో అదొక మెథడ్ అనుకో, అది కూడా ఒక మెథడే కాదని అవడం అంటాడు, కానీ కొంచెం భయంకరమైనటువంటి మెథడ్ అది, మనశ్శాంతి లేనటువంటి మెథడ్ అవుతుంది అది. రేపు నిన్ను మించిన వాడు ఎవడైనా వస్తే నిన్ను లేపేస్తాడు, కానీ ఈ మెథడ్లో నిన్ను ఎవడు లేపడు, ఇంకా నిన్ను దగ్గరికి తీసుకుంటాడు. ఇంకా ఈ నియమము సన్యాసుల నియమం కాదు, ఇది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. నిజమంగా సుఖంగా జీవించదలుచుకుంటే నీ సంపదలో అత్యధిక భాగము సమాజానికి ఇచ్చేది. ఎంత అత్యధిక భాగము అంటే నీకు తినటానికి ఉంటే చాలు, నేను ఇల్లు కట్టుకోవాలి, నా ఆస్తులు కాపాడుకోవాలి, పద్ధతి కాదు ఇది. కానీ అందరూ అలాగే చేస్తున్నారా? నేను చెప్పాను యోగ విద్య కావలసినటువంటి వాడు మనసు మారాలి, కానీ అందరిలాగే నేను జీవిస్తాను అన్నవాడు యోగ విద్యకు అనర్హుడు. కానీ చదవండి మీరు, అంతే మేము అలా చేయలేం కనుక ఇది వినము, వింటే ఇది పై జన్మలో అయినా చేస్తాయేమో. కష్టమైంది ఆత్మకి కూడా పరిణామ క్రమంలో ఒక వయస్సు ఉంటుంది. చిన్న చిన్న ఆత్మలు, చిన్న చిన్న ఆత్మలు అంటే నా ఉద్దేశం ఏంటి, పరిణామ క్రమంలో ఎక్కువ క్లాస్కి వెళ్ళలేనటువంటి ఆత్మలు సాధారణంగా ఇంత పెద్ద స్టెప్ అనిపిస్తుంది వాళ్ళకి. పరిస్థితికి వచ్చిన వాళ్ళకి అది చాలా చిన్న స్టెప్ అనిపిస్తుంది, అంతకంటే ఇంకేం లేదు. చేత అతి తక్కువ నాకు, నా కుటుంబానికి, అతి ఎక్కువ సమాజానికి. దానికే శ్రీరామ శర్మ ఆచార్య ఏం చెప్పాడు, బ్రాహ్మణోచిత జీవితము. బ్రాహ్మణోచిత జీవితము యొక్క పరాకాష్ట ఎక్కడికి వెళ్తుంది అంటే పూర్వకాలపు ఋషుల యొక్క జీవితాన్ని చూస్తే మీకు అర్థమవుతుంది. రాజులు, మహారాజులు, జమీందారులు, చాలా మంది డబ్బున్న వాళ్ళ పిల్లలు చదువుకునేవారు ఆశ్రమాలలో. కానీ ఆ గురుపత్ని రాత్రి భోజనం పెట్టేశాక వంటిల్లు తుడిచేసి ముగ్గు వేస్తే వంటిట్లో ఏ ఆహార సామాగ్రి ఉండదు. వంటిట్లో అంటే మన స్టోర్ హౌస్ అనుకోకండి, స్టోర్ హౌస్ లో కూడా ఏమి ఉండదు. మా వంటిట్లో కూడా చాలా నీట్గా ఉంచుకున్నాం మాస్టర్, కావాలంటే మీరు చూడండి అసలు ఏ ఉండదు. ఆహార సామాగ్రి అంటే వండుకునే దానికి ఆహార పదార్థాలు అవి ఏమి ఉండవు. మళ్ళా రెండో రోజు పొద్దున్న మళ్ళా ఏ రాజు ఎవడో పంపించాలి ఆహార సామాగ్రి. స్టోరింగ్ అనేటటువంటి లేదు ఋషుల యొక్క జీవిత విధానం. బట్టి ఆఖరికి ఏ రోజుకి కావాల్సినటువంటి సమిధలు ఆ రోజే, మేము ఓ నెల రోజులకి సరిపడే సమిధలు పెట్టుకుంటామన్నా కూడా కుదరదు. కుచేలుడు శ్రీకృష్ణుడు యొక్క గందరగోళం అక్కడే ఆ నాంది పడింది. కుచేలుడు యొక్క ఏమంటారు దాన్ని, పేదరికానికి తెలుసు కదా కదా. వర్షం కురుస్తుంది ఆ రోజు, యజ్ఞానికి కట్టెలు తీసుకురావాలి, సమిధలు తీసుకురావాలి, వెళ్ళారు, ఇరుక్కుపోయారు. విపరీతంగా వర్షం కురుస్తుంది, జైళ్ళు ఇరుక్కుపోయారు. ఈ గురుపత్ని కొన్ని అటుకులు కట్టించింది. అటుకులో ఏం ఆహార పదార్థాలు కట్టించిందో నాకు, అటుకులు అనే కాదు, ఏదో కట్టించింది, ఏదో కట్టించింది ఆహార పదార్థం. ఒక్కొక్కడు ఒక్కొక్క కథలో ఒక్కొక్క రాస్తాడు. అక్కడ ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఆహార పదార్థం కట్టించింది. ఇద్దరికి ఆకలిస్తుంది, కృష్ణుడికి ఆకలి నేచురల్ కదా, కృష్ణుడు అని పెద్దవాడేం కాదు కదా అప్పుడు. అంచేత ఆ ఆహార వర్షం కురుస్తుంది, పైన ఇరుక్కుపోయారు, చీకటి పడిపోతుంది, ఆకలిస్తుంది. ఆ ఉన్నది శ్రీకృష్ణుడికి కూడా పెట్టాల్సి వస్తుందేమో అని దొంగతనంగా తినేస్తున్నాడు. చిన్నపిల్లల్లో చాలా సాధ్యం, ఆయన తప్పు చేయలే. కానీ ప్రకృతి నువ్వు చాలా సహజం అంటే విందు, నా చిన్నపిల్లలకి తెలియదు కదా, పాప నిప్పులు చేపెట్టేది, చాలా సహజమే పిల్లలకి అంటే చేయగలుగుతుందే. కర్మ కూడా అలాగే ఉంటుంది, మీరు ఏదో చాలా సహజంగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడిస్తూ ఉంటాం మనం. ఏముంది, అందరూ అలాగే మాట్లాడుతున్నారు, నేను అలాగే అందరూ, ముఖ్యంగా తిట్లు, ముఖ్యంగా అందరూ అలాగే మాస్టర్. కొందరు అదేదో చాలా అందంగా ఉంటుంది అనుకుని కూడా తిడుతూ ఉంటారు. కొంతమంది నాలో పెద్దవాళ్ళే, దాన్ని కే విశ్వనాథ్ చాలా బాగా క్యాప్చర్ చేసుకున్నాడు డైరెక్టర్ ఆ తిట్లని. కొన్ని సినిమాల్లో చాలా బాగా పెడతాడు ఆ తిట్లని. అది వేరే విషయం, వింటానికి బాగానే ఉంటుంది, ఆనందిస్తావు, కానీ దాని ఫలితాలు మాత్రం బాగుండవు. అంతేత ఈయన గారు పైకెక్కి, ఈయన గారు అంటే ఎవరు, కుచేలుడు పైకెక్కి తినేస్తున్నాడు. కృష్ణుడు తెలుసు కదా అంతా, తినిచ్చాడు. తినిచ్చాక శివ అని అడుగుతాడు, మరి నాకు ఆకలిస్తుందిరా అన్నప్పటికీ అంతా తినిచ్చాడు ఈయన. ఆ పేదరికం, భావ పేదరికం, ఇతరులతో పంచుకోలేనటువంటి పేదరికం, కొంప ముంచింది కుచేలుడిని. ఆ పేదరికం మళ్ళా ఎప్పుడు పోయింది? మళ్ళీ అది పెట్టేంత వరకు నువ్వు అంతే కర్మ అంతే తప్ప నేను చేసిన వెధవ పనికి, నువ్వు ఏ వెధవ పనులు చేసావో ఆ వెధవ పనులకి తగిన ప్రాయశ్చిత్తం నువ్వు చేసుకుంటే తప్ప మళ్ళా లైన్లో పడవు. అది గురువులు ఈనాడు పుట్టినటువంటి ఆత్మల యొక్క ఆ పేదరికాన్ని అర్థం చేసుకున్నారు. అంతేత నువ్వు చాలా గొప్పవాడి అయి ఉండొచ్చు, కానీ గ్యారంటీగా నీకు ఏ డయాబెటీస్, ఏ బీపీయో, ఏ గ్యాస్ట్రిక్ అల్సరో వస్తుంది, నువ్వు తిండి తినలేవు. కోటీశ్వరులు అంటే ఏంటిట, నువ్వు కోటీశ్వరుడు వస్తే చిన్ని చూపించు డయాబెటీస్ ఉన్నవాడు. తింటాడు, తింటే ఏమవుతుంది, చస్తాడు. నోరు ఆపుకోలేక తినేస్తాడు, ఏమవుతుందని. ఏమవదు, ఓ రెండు మూడేళ్లలో చచ్చిపోతాడు. పదేళ్లలో చాలాల్సిన వాడు రెండు మూడేళ్లలో చచ్చిపోతాడు. కంట్రోల్ లేకపోతే, కంట్రోల్ ఉంటే పదేళ్లలో చావాల్సిన వాడు 8 ఏళ్లలో చస్తాడు. చావు గ్యారంటీ డయాబెటీస్ వల్ల, బీపీ వల్ల. ముందే చస్తాడు చావాల్సిన దానికంటే, అది గ్యారంటీ. ఇదంతా పేదరికం గురించి నేను మాట్లాడుతున్నాను. అది అవగాహన అవుతే మీకు ఆ పేదరికం నుంచి బయటపడేటటువంటి మార్గం ఏంటంటే నువ్వు సమాజానికి ఇవ్వడమే. భగవంతుడు పొలము అని గురువు గారు చెప్పారు. శ్రీనివాస శర్మ ఆచార్య ఏమన్నంటే, నువ్వు భగవంతుడు పొలంలో నాటుకో. భగవంతుడు పొలం ఎక్కడుంది, సృష్టి ఉంది, సమాజం ఉంది. అంతే తప్ప నేను నా ఆస్తుల్ని పెంచుకుంటూ పోతాను, నా పిల్లలకి ఇస్తాను. గురువు గారు చాలా స్పష్టంగా చెప్పేది ఏంటి అంటే, దానివల్ల నువ్వు మీ పిల్లల్ని సర్వనాశనం వైపు తీసుకెళ్తున్నావు, జాగ్రత్త. ఇది కబీర్దాస్ గారు కూడా చెప్పారు. ఎందుకంటే గురువు కొన్ని వేల సంవత్సరాలకి ప్రణాళిక ఇస్తాడు, అందులో 1 సంవత్సరం 2 సంవత్సరాలకి ఏం ఇవ్వడు. అంచేత అరవింద చచ్చిపోయాడు కదా, అంచేత ఆ రూల్స్ మనకు వర్తించవు అనుకోకండి. ఫారడేస్ లాస్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ, ఫారడే చచ్చిపోయినా ఎలక్ట్రిసిటీ ఉన్నంత వరకు ఆ నియమాలు మీకు వర్తిస్తాయి. అందులో ఫారడే చచ్చిపోయిన ఇంకా నియమాలు ఎందుకు, పాత పడిపోయాయి, కొత్త నియమాలు ఏవో వస్తాయి రావచ్చు, కొత్త నియమాలు, కానీ పాత నియమాలు మీకు ఉపయోగపడకుండా ఉండవు. అంచేత నియమము, ద ఫస్ట్ లా, నువ్వు ముందు సమాజానికి అంతా ఇచ్చేయటం నేర్చుకో. ఇచ్చేసేవు ప్రణాళికాబద్ధంగా. దానికి మన భారతదేశపు సంస్కృతి ఏం చేసింది అంటే, దేవాలయాలకు ఇచ్చేసుకో నువ్వు. ఇందుకు దేవాలయాలు ఓ అతి సమర్థుడైనటువంటి వాడి చేతిలో ఉండేవి. పూజారి అతి సమర్థవంతుడైనటువంటి పూజారిగా ఉండేవారు. రాజులు కూడా ఆ దేవాలయానికి వచ్చి ఆ పూజారిని అడిగి వాళ్ళ పనులు చేసుకునేవాళ్ళు. పూజారి రాజుల దగ్గరికి వెళ్ళేవాడు కాదు, వాడికి ఏం అవసరం లేదు. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ చీఫ్ మినిస్టర్ వస్తున్నాడు అంటే వెంకటేశ్వర స్వామి అవుట్, భక్తులు అవుట్. కర్మ, వీటన్నిటికీ కర్మ చుట్టుకుంటుంది. ఆ పూజారి బాగుపడ్డు, ఆ మంత్రి బాగుపడ్డు. మీకు ఇది వింటే బాగా నచ్చుతుంది అమ్మాయి అని, కసి మీకు కసి మిమ్మల్ని కొంప ముంచుతుంది. అక్కడ ఆ ప్రూఫ్ అబ్బాలే చెప్పారు మాస్టర్, వాడు మమ్మల్ని దర్శనం చేసుకునేవాడా, క్యూలో ఉండమంటాడా, వాడు డైరెక్ట్గా వెళ్ళిపోతాడా, వాడి పురాకృత అదృష్టం డైరెక్ట్గా వెళ్ళగలుగుతున్నాడు. ఖచ్చితంగా అది కూడా మీకు అర్థమవ్వాలి, వాడి కర్మ వల్ల వెళ్తున్నాడు తప్ప. అంతేత నువ్వు ఏడుస్తే ఏం లాభం, వాడు వెళ్ళిపోతున్నాడని. వాడు చేసుకున్న కర్మను నువ్వు చేసుకో. ఏంటి వాడు చేసుకున్న కర్మ, సమాజానికి నేను మేలు చేస్తాను అనే వాగ్దానం. మంత్రులందరూ ఎవరు అనే వాగ్దానమే. ప్లస్ ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా సేవ చేయటానికే ప్రయత్నిస్తారు. అది స్వార్థం కోసం చేసుకునేది వేరే విషయం. నువ్వు ఎందుకు సేవ చేసావు అనేది ప్రకృతి చూడదు. నేను చెప్పాను కదా ఇప్పుడు, నీకు తెలిసి నిప్పులో చేపెట్టినా, తెలియక నిప్పులో చేపెట్టినా చేయగలుగుతుంది. అలాగే వాళ్ళు ఓట్ల కోసమే సేవ చేయవచ్చు, రకరకాలైనటువంటి ప్రణాళికలు వేయవచ్చు, వేస్తే ఏముంది. సేవే కదా. వాళ్ళ మంచి చేయటానికే ట్రై చేస్తున్నాడు, కానీ వాడికి ఆ పరమార్థం లేదు కనుక ఆ సేవా కార్యక్రమానికి రూపకల్పన చేయలేకపోతున్నాడు. అవి అక్కడితో ఆగిపోతున్నాయి. కానీ చేస్తున్నాడు, చేసినంత వరకు వాడికి ఆ ఓపెనింగ్ ఉంటూనే ఉంటుంది. చేసుకున్నంత మహాదేవ బాగా చేసుకుంటే ఎక్కువ రోజులు మినిస్టర్ గా ఉంటాడు, బాగా చేసుకోవద్దు తక్కువ రోజులు మినిస్టర్ గా ఉంటాడు. సేవ ఆ కామన్ సెన్స్ మీకు అర్థమైపోతే మీరు ఇంత బెంగ పెట్టేసుకోరు నేను సమాజానికి ఎలా ఇవ్వాలి అని. ఎందుకంటే ఈ కోటీశ్వరులందరూ కూడా సమాజానికి సేవ చేసే కోటీశ్వరులు అవుతున్నారు తప్ప సమాజానికి సేవ చేయకుండా కోటీశ్వరులు అవుతుంది. మైక్రోసాఫ్ట్ వాడు ఉన్నాడు బిల్ గేట్స్, చాలా గొప్ప కోటీశ్వరుడు. ఎందుకయ్యాడు అంటే కంప్యూటర్స్ మీకు అందజేస్తున్నాడు. అనేక మందికి ఈమెయిల్ సర్వీసు, వాళ్ళ వాళ్ళు తొందరగా వాళ్ళకి కావాల్సినటువంటి విధానాన్ని, అది మామూలు సర్వీస్ అది. అందువల్ల అయ్యాడు వాడు కోటీశ్వరుడు. నేను ఇంట్లోనే కూర్చుంటాను, నా నయా పైసా నేనే పెట్టుకుంటాను, ఎక్కడికైనా పెట్టేస్తే షేర్ మార్కెట్ లో పెడితే 10 రూపాయలకి రేపటికే 200 రూపాయలు అవుతుంది అంటే షేర్ మార్కెట్ ఫ్లాప్ అవుతుంది, వీడు ఆత్మహత్యకి రెడీ అవుతాడు. నేను అనేక మందిని చూశాను షేర్ మార్కెట్స్ లో మా కాలేజీలోని. అదేంటండి కలిసి చేస్తారు షేర్ మార్కెట్, 10 మందో 15 మందో కలిసి కాన్సన్ట్రేటే సిండికేట్. ఎన్నిసార్లు అడిగారో నన్ను నా కాలేజీలో, మీరు కూడా ఉండు అనిపిస్తుంది. వాళ్ళకు అపోహ ఏంటంటే నేను సిండికేట్ లో ఉండి నేను చెప్పి అపోహే అది. ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయి. ఇంకేంటే నువ్వు నాటుకున్నావు సరే, కానీ నువ్వు నాటుకున్న బీజాలు ఏంటి? విశాఖమైనటువంటి బీజాలు. మరి అందరికీ అలా అవటం లేదే మాస్టర్. వాడి కంపెనీ మంచిగా నాటుకుందేమో, కానీ అన్ని కంపెనీలు అలా ఉండవుగా. అన్నిటికంటే బెస్ట్ ఏంటంటే నువ్వు భగవంతుడు పొలంలో నాటే. పూర్వకాలంలో అందుకు దేవాలయాలకు ఇచ్చేసేవారు. ఆ దేవాలయాలలో ఉన్నటువంటి ఆ వ్యక్తి అంత సమర్థుడుగా ఉండేవాడు. రోగం వచ్చినా వాడే, అందుకే వాడిని పురోహితుడు అనేవాడు. పురోహితుడు ఈజ్ ఏ వెరీ గుడ్ క్వాలిటీ. ఇప్పుడైతే పురోహితుడు అంటే పనికిరాని వాడు అని ఉద్దేశం, కానీ పురోహితుడు అంటే పురానికి హితం గోలేవాడు అని. అగ్ని మీదే పురోహితం యజ్ఞస్య దేవ ఋత్విజం హోతారం రత్నధాతమం. రత్నాలు ఇస్తుంది అది ఆ పురోహితత్వము. పురోహితత్వము అంటే సమాజానికి ఇవ్వటమే. అది ఫస్ట్ స్టెప్ అన్నమాట. ఈనాడు మనకి ఋషులు అందజేస్తున్నటువంటి యోగ విద్యలో మామూలు వ్యక్తులకు, మేమేం పెద్ద సాధనలు చేయలేము, మాకు ఇంట్రెస్ట్ లేదు, సంపాదించుకో సంపాదించుకుందని నీ సుఖానికి వాడుకో. కానీ మేజర్ షో షేర్ ఏమివ్వాలి అంటే సమాజానికి వెళ్ళిపోవాలి. నువ్వు ప్రణాళికగా ఏదైనా ఖర్చు పెట్టుకుంటావు. ఇప్పుడు వ్యక్తిగతంగా చాలా ట్రస్ట్లు కొన్ని నేను అమలాపురం వైపు అప్పుడు వెళ్తూ ఉంటే చూస్తాను, ఏదో బయోగ్రాఫ్ ట్రస్ట్ అని వ్యక్తిగతంగా కొన్ని ట్రస్టులు ఉన్నాయి, చేసుకోండి అలాగే. లేదు సామూహికంగా కలిసి ట్రస్ట్ ఏర్పాటు చేసి చేసుకోండి. లేకపోతే అరవింద సొసైటీ, రామకృష్ణ పరమహంస, గాయత్రి పరివార్ లాంటి ట్రస్టులు ఉన్నాయి, వాటికి ఇవ్వండి. కానీ ఇవ్వండి, మీకోసం ఉంచుకోవద్దు. సాధ్యమైనంత వరకు మీరు ఎంత తొందరగా ఆ స్టెప్ తీసుకోగలుగుతారో అంత తొందరగా మీరు యోగ విద్యకి దగ్గరికి వస్తారు. ఇంకక్కడ డబ్బనే కాదు ప్రతిభ. పడగలో పాడు, లెక్చర్లు ఇవ్వగలో, 10 మందిని కలుపుకుని చేయగలో, చెయ్యి. అందరికీ ఆ టాలెంట్ ఉండదు. చాలా మందికి ఏం టాలెంట్ ఉంటుంది అంటే 10 మంది కలిసేటట్టుంటే కలవకుండా చేయగలిగే టాలెంట్ ఉంటుంది. ఎక్కువ మందికి ఆ టాలెంట్ లో స్పెషలైజ్ చేశారు ముఖ్యంగా భారతీయులు. నేను చెప్పలేదు, అది వివేకానంద చెప్పి. ఇన్ ఇండియా వీ కెనాట్ ఫామ్ ఏ కంపెనీ అంటాడు. అసంభవం మాకు. మీరు ఇంగ్లాండ్ లో అవుతే, అమెరికాలో అవుతే గబగబా మీరందరూ నుంచి కలిసిపోయి ఒక కంపెనీ ఫామ్ చేసేస్తారు. మా భారతదేశంలో అది కుదరదు అన్నాడు. మరి అది కుదరాల, కుదరదు, మా చేత కాదు, మేము మారము. ప్రకృతి చాలా తీవ్రంగా మిమ్మల్ని దండించబోతోంది. అందుకే ఈ క్లాసులు ఇంత సీరియస్ గా పెడుతున్నాను నేను. ప్రకృతి దండన మీరు ఊహించలేరు. అది అది ఎక్కడున్నా మిమ్మల్ని పట్టుకుంటుంది. ఆ పట్టుకోటమే కాదు, దానికి తగిన వేషాలు కూడా వేయించేస్తుంది, వాయించేస్తుంది మిమ్మల్ని. అప్పుడు వాయించేస్తున్నప్పుడు మాత్రము నేనేం తప్పు చేశాను అని అడగండి, మీరు చేసింది ఇదే తప్పు. ఏం తప్పు చేసి ఉంటారు మీరు? సమాజానికి ఉపయోగపడి ఉండరు, కలిసి జీవించలేకపోతున్నారు. ఇది రెండు. కానీ నేటి సమాజము కలిసి జీవించేటట్టు వైపు వెళ్తోంది. కోఆపరేషన్, కార్పొరేషన్ అన్నా కోఆపరేషన్ అన్నా ఒకటే. కాలేజీలో లెక్చరర్స్ ఉంటారు, న్యాచురల్ గా ఒకళ్ళంటే ఒకళ్ళకి పడదు, కానీ చచ్చినట్టు వాళ్ళు జీవిస్తున్నారు. బ్యాంక్ ఎంప్లాయీస్ ఉంటారు, అదర్ ఎంప్లాయీస్, అనేక ఆర్గనైజేషన్ లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ అందరూ ఈ వాక్ శుద్ధి లేనటువంటి వాళ్ళే. కొట్టుకుని చస్తూ ఉంటారు వాళ్ళు, కానీ చచ్చినట్టు ప్రకృతి మిమ్మల్ని తోస్తుంది. కలిసి ఆహారం తీసుకోండి అంటే చచ్చినా తీసుకోవటం లేదు. ఎన్నేళ్ల బట్టో నేను చెప్తున్నాను, ఏ కుటుంబంలో అయినా మనుషులు ఒకే టైంకి కలిసి ఆహారం తీసుకుంటే వాళ్ళ జీవితంలో తిండికి లోటు ఉండదు. నాకు తెలియదు ఎన్నిసార్లు చెప్పుకుంటాను ఈ మాట. మరి ప్రకృతి ఏం చేసింది? హోటల్ ఫుడ్ పెట్టింది. మా పవన్ లాంటి వాళ్ళు అయితే అసలు హోటల్ ఫుడ్డే లైక్ చేస్తారు. కారణం ఏంటంటే వాళ్ళకి రహస్యం అర్థమైపోయింది కలిసి తినాలి అని. ఇంట్లో కలిసి తినడానికి టైం సరిపోదు, అందరూ బిజీ పీపుల్ అయ్యి అమెరికా ప్రెసిడెంట్ వాళ్ళు వీళ్ళు కలిసి తినగలరు, కానీ ఎమ్మెల్యేలు వాళ్ళు మన ఇళ్లలో మనం కలిసి తినేము. ఈ ప్రారంభ కర్మ ఎలా ఉందో ఊహించుకోండి. పోవర్టీ, దారిద్ర్యము మన నెత్తి మీదకి ఎక్కి తొక్కుతోంది, తిన్నాం కలిసి. కానీ గురువులు భలే ప్రయత్నం చేస్తూ ఉంటారు, ఓ హోటల్ చోటు పెట్టేశారు, భలే బాగుంటాయి రుచిగాను హోటల్స్ లో. నాకు తెలిసినటువంటి ఒక కుటుంబంలో ఆయన గారికి పులుపు పడదు, ఇంట్లో సాంబార్ తిన్నాడంటే నసలా లేపేస్తాడు, భార్య కళ్ళ మన నీళ్లు పెట్టుకోవాల్సిందే. నాకు తెలిసి గత 30 ఏళ్ల బట్టి నాకు తెలిసి, అంతకు ముందు నుంచి ఎప్పటి నుంచి వాళ్ళు కొట్టుకుంటున్నారో నాకు తెలియదు. సాంబార్ మీద నేను ఆవిడతో అంటాను, కనీసం నువ్వు చింతపండు తక్కువ వేయచ్చు కదమ్మా అంట. హోటల్లో భలే తాగుతాడండి ఈయన, అదే సాంబార్ అంటుంది ఆవిడ. కారణం ఏంటి? మీరు ఎప్పుడైనా చూసుంటారా, 10 మందికి చేసిన వంట ఎప్పుడో ఒక కుటుంబానికి చేసిన వంట కంటే ఎక్కువ రుచిగా ఉంటుంది. ఎప్పుడో పాడవచ్చు, అది వేరే విషయం, దాన్ని రూల్గా పెట్టుకోకండి. మీరు ప్రసాదాలన్నీ రుచిగా ఉండటానికి ఏకైక కారణం ఏంటి అంటే అది 10 మంది తినాలనే భావంతో చేస్తాం కనుక. సరే, ఇది మొదటి రూల్. 10 మందికి ఉపయోగపడేటటువంటి పనులు మీరు చేయండి. 10 మందికి ఉపయోగపడేటటువంటి పనులు చేయనంత వరకు కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ యోగ విద్యలోకి ప్రవేశించలేరు. అది ఫస్ట్ స్టెప్. అరవిందో యొక్క జీవితం మనకి చెప్పేది అది. అరవిందోకి అర్థమైపోయింది చిన్నప్పుడే, 11 ఏటనే ఆయనకు అర్థమైందిట, నేను ఒక ఉద్దేశం కోసం పుట్టాను అని. మనమందరం కూడా ఒక ఉద్దేశం కోసమే పుట్టాం, లేకపోతే ఈ టైంలో పుట్టాం. కానీ మనకి టైం ఎక్కడుంది? ముందు మా పిల్లల్ని చూసుకోవాలి, ఎంత మాకు, ఐఎమ్ వెరీ బిజీ మ్యాన్. ముందు బిజీగా నెక్స్ట్ బర్త్ గ్యారంటీగా మిమ్మల్ని అందరినీ వాయిస్తుంది ప్రకృతి. ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు క్షమించబడరు, ఎందుకంటే తెలియక చేస్తే క్షమాపణ ఉంటుంది, తెలిసి చేస్తే. క్షమించడం అనేది ఉండే ఉండదు. అందుకే కోల్డ్ బ్లడెడ్ మర్డర్ అంటాం. ఖచ్చితంగా దానికి పడేది ఏంటి? ఊరి శిక్ష. ఇంకేంటే తెలిసి ప్లాన్ వేసి చేసావు. ఇప్పుడు మీరు మీ కుటుంబాల గురించి కానీ దాని గురించి మాత్రమే ఆలోచిస్తే గురువులు చెప్తున్నారని తెలిసి చేసిన ఆ తప్పు తప్పే కదా. అదే మనం అందరం కూడా Section 3 కోల్డ్ మెడెడ్ బర్డర్స్. ఎవరు మర్డరర్స్? గురువుల యొక్క మర్డరర్స్. ఎందుకంటే ఆయన చెప్పింది వింటనేది. చాలా తీవ్రంగా ప్రకృతి రివెంజ్ తీసుకుంటుంది, అది వదలదు. అది ఎందుకు వదలదు అంటే, పరీక్ష రోజులలో హాయిగా తిరిగావు, తాగావు, ఎంజాయ్ చేసావు, చదువుకుంటున్న వాళ్ళని వెక్కిరించావు. వాడు కూడా ఒకసారి వాళ్ళలాగే నేను క్లాస్ కట్ చేసి సినిమాలకు వెళ్ళిపోతే బాగుంటుంది అనుకునే రోజులు ఉంటాయి చదువుకునేవాడు. కానీ పరీక్ష రోజులు వచ్చినప్పుడు తెలుస్తుంది ఎవడ ఆనందంగా ఉంటాడో, ఎవడే ఏడుస్తాడు. పరీక్షలు అయిపోయాక రిజల్ట్స్ గ్యారంటీ. అంతేతే మనిషికి పరీక్షా సమయము. ఇంకేత మీరు ఏం చేస్తారు అన్నది ప్రకృతి. ఇచ్చినది మీకు అర్థమైనది ఇమ్మీడియట్ గానే ఆచరణలోకి వెళ్ళిపోవాలి. అన్ని కోణాల నుంచి ఆచరణలోకి వెళ్ళాలి. ఆచరణలోకి వెళ్ళలేదనుకో, ఎడ్గర్ కేసీ చెప్తాడు, నాలెడ్జ్ నాట్ యూస్డ్ ఇస్ సిన్, జ్ఞానం ఉంది నువ్వు దాన్ని ఉపయోగించలేదు అది పాపమే, మహాపాపమే. దానికి ఉదాహరణ ఏంటి, ఓ యాక్సిడెంట్ అయింది ఎక్కడ, నువ్వు చూస్తున్నావు, నేను చేయటండి, ఓ డాక్టర్ ఉన్నాడు అక్కడ, వాడు చూస్తున్నాడు ఏమీ చేయలేదు, రేపు వాడు డాక్టర్స్ డిగ్రీ పోవచ్చు అది వాడు చేయలేదు కనుక కాదా. ఎందుకు, జ్ఞానం ఉంది ఆ జ్ఞానాన్ని ఉపయోగించుకోలేదు. అందుకే మూడు మీరు చాలా జాగ్రత్తగా మీ జీవితంలో మీకున్నటువంటి సమయము, మీకు ఉన్నటువంటి ప్రతిభ, మీకున్నటువంటి వనరులు, డబ్బే కాదు అనేక రకాల వనరులు ఉన్నాయి, రకరకాలైనటువంటి వనరులు ఉన్నాయి. ఆ వనరులు ఎలా మీరు ఉపయోగించుకోగలరు, ఎలా మీరు సమాజానికి ఉపయోగపడగలరు ఆలోచించుకోండి. మీరు ఉపయోగించుకోవటం లేదు, ఖచ్చితంగా ఏది మీరు సమాజానికి ఉపయోగించుకోకుండా స్వార్థంగా మీరు ఉపయోగించుకున్నారో దాన్ని తగిన ప్రతిఫలం ఎప్పుడో ఏదో విధంగా మీరు సమాజానికి, గురువుకి, ప్రకృతికి చెల్లించవలసి ఉంటుంది. అందువల్ల ఫస్ట్ పిచ్చే అర్థమైందా ఏంటో, అది పిచ్చేం కాదు నిజమైన తెలివితేటలు. నా కొరకు ఎంత తక్కువ నేను ఖర్చు పెట్టుకుంటానో అంత తక్కువ ఖర్చు పెట్టుకుని ఈ మూడు కార్యక్రమాలకి నేను ఎక్కువ ఇస్తాను, సమయదానము, అంశదానము, ప్రతిభాదానము అనే మాటలు మనకి ఎక్కువ అర్థం అవుతాయి కనుక ఆ మాటలు వాడుకుందాం. అరవింద అన్నది మాత్రం ఏంటంటే గివ్ ఇట్ టు ది సొసైటీ, సమాజానికి ఎక్కువ ఇవ్వండి. ఇది కాక రెండవ పిచ్చి ఉంది ఒకటి అరవిందుకి, అదేంటి అంటే నేను దేవుడితో మాట్లాడాలి, భగవంతుడితో మాట్లాడాలి. ఇందాకనే నేను మీకు చెప్పాను, నేను మనకి భగవంతుడి గురించి ఉన్నటువంటి చాలా పిచ్చి పిచ్చి ఆలోచనలు ఉన్నాయనండి. పిచ్చి పిచ్చి ఆలోచనలో చాలా మూర్ఖత్వమైనటువంటి ఆలోచన ఏంటి అంటే, భగవంతుడిని ప్రార్థిస్తే ఆయన మన కోరికలు తీర్చేస్తాడు, తీర్చాడు. ముందు ఆ మార్పు రావాలండి, తీర్చడం ప్రార్థిస్తే తీరిస్తే, ప్రార్థించని వాళ్ళని తీర్చకపోతే అలాంటి భగవంతుడు ఉంటే మనకి చాలా ప్రమాదం. ఒక పద్ధతి ఉండాలి, ఒక నియమం ఉండాలి. నియమానుసారం భగవంతుడు మీకు ఏదైనా చేయవచ్చు, కానీ ఆ నియమాలలో నీ ప్రార్థన ఏదో ఒక నియమాన్ని టచ్ చేయటం వల్ల నీకు రిజల్ట్ రావచ్చు అది వేరే విషయం, కానీ నీ ప్రార్థన వల్ల మాత్రం నీ కోరిక తీరలేదు అది గుర్తుంచుకోండి. ప్రార్థన వల్ల ప్రకృతిలో ఉన్నటువంటి ఒక విశేషమైనటువంటి నియమం ఏంటి అంటే, నువ్వు దేని గురించి ఆలోచిస్తావు దానికి తగిన పరిస్థితులు ఏర్పడతాయి అన్నది ప్రకృతి నియమం. ఆ నియమం వల్ల నీకు రిజల్ట్స్ రావచ్చు, కానీ అదేం భగవంతుడి అనుగ్రహం కాదు, అది నీ గొప్పతనే. దాన్నే జ్వాలాకుల మహర్షి ఏం చెప్పాడు అంటే, ద సైన్స్ ఆఫ్ ఇన్వొకేషన్ అండ్ ఇవొకేషన్, ప్రార్థన ప్రతిస్పందన అనేటువంటి నియమ ప్రకారం మీకు రిజల్ట్స్ వస్తున్నాయి తప్ప భగవంతుడి అనుగ్రహం మాత్రం అక్కడ ఏమీ లేదు. అందుకేంటి, ఆ ప్రార్థన ప్రతిస్పందనని నేను చాలా గొప్ప లెవెల్కి తీసుకెళ్లిపోయి నాటకం అని చెప్తున్నాను. స్వస్తి ప్రజా పరిపాలయంత న్యాయేన మార్గేణ మహిమై గోబ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం లోకా సమస్త సజనో కాలే వర్షటు పర్జన్య పృథ్వీ సత్యసారి దేశోయం క్షోభరహితో బ్రాహ్మణ సంత నిర్భయ సర్వే భవంతు సుఖిన సర్వే సంత నిరామయ సర్వే భద్రాణి పశ్యంతు మా పశ్యంతు పుత్రిణ సంతు పుత్రిణ సంత పౌత్రిణ నిర్ధన కరుణాస్తు జీవాన్ని. ఈ సైన్స్ ఆఫ్ ఇన్వొకేషన్ అండ్ ఎవొకేషన్ కి శ్రీరామ శర్మ ఆచార్య ఇచ్చినటువంటి పేరు ఏంటి, జీవన్ దేవత సాధన. జీవితాన్ని ఒక దేవత్వంగా నువ్వు మలుచుకోవచ్చు, ఆ పుస్తకాన్ని మిమ్మల్ని చాలా సార్లు చదివి మీ జీవితంలో ఉపయోగించుకోమని చెప్తున్నాను. భగవంతుడితో మాట్లాడాలి అంటే ముందు భగవంతుడికి తీసుకువెళ్ళగలిగేటటువంటి శక్తులు ఏంటో నీకు తెలియాలి. అందులో భగవంతుడి దగ్గరికి మనల్ని చాలా దగ్గరగా తీసుకువెళ్ళేటటువంటి ఏకైక శక్తి మనిషికి ఉన్నది ఏంటి అంటే మనస్సు, ద పవర్ ఆఫ్ ది మైండ్. ఈ మనశ్శక్తిని అభివృద్ధి చేసుకోవటానికే, భగవంతుడితో మాట్లాడుకోవటానికే అష్టాంగ యోగ విద్య మనకి అందజేయబడింది. యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యానం సమ. అందులో పునాది లేకుండా సాధనలు, యమ నియమాలు లేకుండా ఆసన ప్రాణాయామాలు చేయటం మొదలెట్టేసి గురువులు కూడా ఎందుకు ఊరుకున్నారు అంటే, నువ్వు యమ నియమాలు చేయకుండా నువ్వు చెయ్యొద్దు అంటే అసలు ఎవడు పాటించడు. యమ నియమాలు పాటించగలిగే దమ్ము ఎవడుకుంది? ఎవడికి లేదు. ఖచ్చితంగా 100% ఒక అహింసను పాటించగలిగాడు గాంధీ. బుద్ధుడు కొన్ని పాటించాడేమో. యమ నియమాలు అన్ని పాటించగలిగే అన్ని పూర్తిగా ఉన్నటువంటి వ్యక్తి నాకు ఎట్లా కనిపించాడు సమాజంలో, సృష్టిలోనే? కానీ అది పునాది. అది ఆ పునాది వదిలేసుకుంటున్నాం మనం. కనీసము ఆ పునాది అది, దాని నుంచి మనం ఆధ్యాత్మిక సాధన భగవంతుడితో మాట్లాడటం మొదలెట్టాలి. కానీ యోగం అంటే భగవంతుడితో కలయటం అని అర్థం. అంతే తప్ప నీ డయాబెటీస్ తగ్గించుకోవటానికి, నీ బీపీ తగ్గించుకోవటానికి యోగాసనాలు కాదు. కానీ భగవంతుడితో నువ్వు ఎప్పుడైతే దగ్గరికి వెళ్తావో సహజంగానే నీ బాధలు అన్నీ పోతాయి. ఎందుకంటే భగవంతుడు అంటేనే అర్థము ఆరు రకాలైనటువంటి ఐశ్వర్యములు కలవాడు అని అర్థం. భగవంతుడికి ఆరు రకాలైనటువంటి ఐశ్వర్యాలు ఉంటాయిట. విద్య ఒకటి, యశస్సు ఒకటి, శారీరక బలం ఒకటి, వైరాగ్యం ఒకటి. వైరాగ్యం కూడా భగవంతుడికి ఉండేటటువంటి చాలా అద్భుతమైనటువంటి శక్తి. ఇలాగా ఆరు శక్తులు ఉన్నాయి. ఒక శ్లోకం ఉంది నాకు ప్రస్తుతం గుర్తులేదు, ఆ శ్లోకాన్ని మీరు రేపు సాయంత్రానికి వెతికి పట్టుకోండి. ఈ షడ్విధ ఐశ్వర్యాలు ఏంటో భగవంతుడి ఉండేవి. అందులో ఆరోగ్యం కూడా ఒకటి. ఇంకేత ఎప్పుడైతే మీరు భగవంతుడితో మాట్లాడటానికి లేకపోతే భగవంతుడితో యోగము సంపాదించుకోవటానికి యమ నియమ ఆసన ప్రాణాయామాల వరకు వస్తారో ఆటోమేటిక్ గా మీకు హెల్త్ వస్తుంది, సంపదలు వస్తాయి, విద్య తొందరగా వస్తుంది, జ్ఞాపశక్తి పెరుగుతుంది. ఇవంతా యోగాసనాల్లో చెప్తారు కదా, ఇవంతా కూడా భగవంతుడి యొక్క లక్షణాలే. ఇంకేత రెండో పిచ్చి ఉందే అరవిందోది, భగవంతుడితో నేను మాట్లాడాలి అనే దానికి ఏకైక మార్గం ఏంటంటే పతంజలి యోగ సూత్రాలను ఆచరించడం. కానీ ఎక్కాలను ఉపయోగించి లెక్కలు చేయాలి, రిజల్ట్స్ పొందాలి అంటే ముందు ఎక్కాలు ఖండ తాపట్టాలి. అంచేత భగవంతుడితో మేము కలిసి జీవించగలం, దాన్ని సమాధి స్థితి అంటాం. ఆ సమాధి స్థితికి వెళ్ళటానికి ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి మార్గం ఏంటి అంటే యోగ మార్గము, పతంజలి యోగ సూత్రము. భగవంతుడితో మనం ఇప్పుడు ఎలా మాట్లాడుకుంటున్నామో అలా మాట్లాడగలిగేటటువంటి శక్తి ఈ సమాధి స్థితిలో వస్తుందని మనకు తెలుసు కదా. కానీ ఈ సమాధి స్థితి వచ్చినంత మాత్రాన మీరు భగవంతుడు అయిపోరు. అది చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. భగవంతుడితో ఉన్నటువంటి అన్ని లక్షణాలు మీకు రావు. సర్వజ్ఞత్వం రాదు, సర్వసమర్థత రాదు, సర్వవ్యాపకత్వం రాదు, కానీ ఆ లక్షణాలు వస్తాయి. సర్వజ్ఞత్వం రావటం వేరు, సర్వజ్ఞత్వం అంటే ఏంటి? ఇతర లోకాల్లో కూడా ఏం జరుగుతుందో మీకు తెలియదు. కానీ దయానంద సరస్వతి వాళ్ళకి ఎవడైన విషయం పెడితే, అమ్మకి విషయం పెడితే ముందేం తెలియదు వాళ్ళకి, ముందేం తెలియదు వాళ్ళకి. అది చాలా జాగ్రత్తగా అర్థం చేస్తాం. తెలిస్తే తిండ్రు, సింపుల్ కామన్ సెన్స్. మనకే కామన్ సెన్స్ ఉంటే కష్టపడేది ఏది తినం? భయంకి బాధ కలిగించి తింటాం మనం. మరి సర్వేజ్ఞుడు ఎందుకు తింటాడు? వాడు ఏం చచ్చిపోవాలని తింటాడా? తెలియదు. కానీ వాళ్ళ చేతలు వాళ్ళ మాటలు ఎలా ఉంటాయి అంటే అన్ని ఆయనకి తెలిసిపోయినట్టు ఉంటాయి. నట్టే ఈ శరీరములో ఆ సర్వజ్ఞత్వం రాదు. అందుకే ఇంటిగ్రల్ యోగా, నేను ఆ స్థితిని పొందటానికి కొత్తగా కనిపెట్టాను అని అరవిందో చెప్తాడు. అరవిందో యొక్క ఇంటెగ్రల్ యోగాకి మన ఋషుల యొక్క యోగ సమాధికి అది తేడా, ఫండమెంటల్ గా తేడా. చాలా మందికి తెలియదు ఆ తేడా. ఋషులు చెప్పిన అహం బ్రహ్మాస్మి అనేది అనుభూతిలో చెప్పారు వాళ్ళు. కానీ అహం బ్రహ్మాస్మి అనేటటువంటి అనుభూతి ఆ క్షణం వరకు కరెక్టే, కానీ అది ఎక్కువసేపు నిలవదు, అది దిగిపోతుంది కిందకి. ఎందుకు దిగిపోతుంది అంటే దానికి కావలసినటువంటి శారీరక మార్పులు అవ్వటానికి ఇప్పుడు వచ్చింది టైం. దాన్ని సుప్రామెంటల్ డిసెంట్ అన్నాడు. ఆఖరికి కృష్ణుడి యొక్క అవతరణ కూడా ఓవర్ మైండే, అంతకంటే ఎక్కువ లేదు దేవతలది అంటాడు అరవిందో. సరే, ముందు ఇప్పుడున్నటువంటి మనస్సుతోనే మనకున్నటువంటి కొన్ని అలవాట్లని మనం మార్చుకునేవు. నేను చాలా సార్లు ఒకే ఉదాహరణ ఎందుకు ఇస్తాను అంటే బుర్రకెక్కి సమాజంలో ఆ మార్పు వస్తుంది అని. సిగరెట్ స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్, అవునా కాదా? తెలీదా? దాని మీద రాసింది కదా, అయినా నువ్వు తాగుతున్నావు కదా, నీ బుద్ధి ఉన్నట్ట నేనట్ట. బుద్ధిహీనం కనుకే సమాజంలో ఇంకా సిగరెట్లు అమ్ముతున్నారు. నువ్వు తాగటం మానేస్తావుడే అని అమ్ముతుందా? నేను చెప్పాగా మొన్న యజ్ఞంలో ఒక అతను వచ్చి, ఇంకా నా దగ్గర 30 40 ప్యాకెట్స్ ఉన్నాయండి, అది తాగాక మానేస్తాను. సత్యనా మానేది, తక్షణం మానేయండి. కానీ ఆ మానటానికి శక్తి కావాలంటాడు. శక్తి అవకలే, జ్ఞానం ఉంటే చాలు. నీ జ్ఞానం రాలే, ట్రాన్స్ఫర్మేషన్. అరవిందో చెప్పేది అది, నువ్వు ట్రాన్స్ఫార్మ్ అయిపోయావు అనుకో, నువ్వు అసలు అది తెలిసి తప్పు ఎలా చేయగలవు? తేడా అర్థమవుతుంది. అరవిందో చెప్పినటువంటిది మనకిప్పుడు కేవలము జ్ఞానము మాత్రమే ఉంది తప్ప బుద్ధి లేదు. అది మనకే కాదు, ప్రపంచంలో చాలా మందికి లేదు. లేదు కనుకే తాగుడు, ఈ బాటిల్స్, వైన్ షాప్స్ అంతా. దానికి చాలా ఆనందం ఏంటంటే మహాత్మా గాంధీ వైన్ షాప్ అంటాడు, లాస్ట్ శ్రీ వెంకటేశ్వర వైన్ షాప్ అంటాడు. అది మనకి తప్పనిపించదు, తమాషా అది కదా. పెట్టేవాడికి తప్పనిపించదు, మనకి తప్పనిపించదు. ఎందుకు అంటే యోగ విద్య మనస్సులో మార్పు రాలే. ఆ మనస్సులో మార్పు తీసుకొచ్చేటటువంటి విద్య యోగ విద్య. భగవంతుడితో మిమ్మల్ని అనుసంధానం చేయగలిగేటటువంటి మన దగ్గర ఉన్నటువంటి ఏకైక పనిముట్టు ఏమిటి అంటే మనస్సు. మనస్సు లేకపోతే మీరు భగవంతుడితో సంబంధం స్థాపించుకోలేరు. అందుకే మిగతా ప్రాణులు ఏది కూడా భగవంతుడితో సంబంధం స్థాపించుకోలేవు, ఎందుకంటే వాటికి మనస్సు లేదు. మనకి మనస్సు ఉంది. మనస్సు అంటే ఏంటి? వివేచన. ఉన్న జ్ఞానాన్ని క్రోడీకరించి లాజికల్ గా ఆలోచించగలడు. కానీ ఆలోచించాక దాన్ని చేయగలగటం అనేది మన మనస్సు చేయలేదు, బుద్ధి చేస్తుంది. మనస్సు ఎంతవరకు చేయగలదంటే ఆర్గనైజ్ చేయగలదు. ఈ కారణాల వల్ల ఇది మంచిది కాదు, ఈ కారణాల వల్ల ఇది మంచిది. చెప్పేగా చాలా మంది స్టూడెంట్స్ ఎంత ఏడుస్తూ వస్తారు నా దగ్గరికి, చదవాలనుంది మాస్టారు చదవలేకపోతుంది, చెయ్యాలనుంది మాస్టారు చేయలేకపోతుంది. నేను ఒకటే అంట, నీకు చేయాలని లేదబ్బా, నువ్వు అబద్ధం చెప్తున్నావు. అదే అర్థమైపోతే నువ్వు లైన్లో పడిపోతావు, నా దగ్గర వరకు రావక్కర్లే. మనస్సు చెప్పింది, మనస్సు ఏం చేయగలదని చెప్తున్నాను. నీకు డేటా ఇస్తుందంటే, ఇప్పుడు కంప్యూటర్ మనస్సు పరిధి మనం దాటిపోయే స్థితి వచ్చింది అని చెప్పడానికి కంప్యూటర్ వచ్చింది. ఎందుకంటే కంప్యూటర్ లో డేటా బేస్ ఉంది అంతా. మీకు ఏ డేటా కావాలంటే అది, ఏ యాంగిల్లో కావాలంటే ఆ యాంగిల్లో ఉంది. గురువులందరూ కూడా, ఎథిస్ట్ వీళ్ళందరూ కూడా ప్రపంచాన్ని నాశనం చేయడానికే వచ్చారు అని ఒక వెబ్సైట్ ఉంది. మీ ఇష్టం, మీకు ఏ డేటా కావాలంటే ఆ డేటా. ఎడ్గర్ కేసీ, ఏ తెలియదు ఆయనకి, ఇచ్చనే మనుషులు పిచ్చివాళ్ళలాగా. ఆయన చాలా గొప్పవాడు అంటున్నారు. అందులో రామకృష్ణ అనే ఒక పిచ్చివాడు రాబోతున్నాడు, వాడు చాలా ఎత్తేస్తాడు ఆయన ఆకాశానికి. వాడి మాటలు నమ్మకండి అని లేదు అక్కడ వెబ్సైట్ లో, కానీ వెబ్సైట్ ఉద్దేశం అది. ఎవరు ఎడ్గర్ కేసీ గురించి చెప్పినా వాడు ఎవడు? పరమమూర్తుడు అని. అంటే రెండూ ఉంటాయి మనస్సులో. అందుకు నేను చెప్పేది ఏది రైతే, నీ బుద్ధి బట్టి. నీ బుద్ధి చెప్తుంది ఏది రైతే ఏది తప్పు. నా బుద్ధి ఏం చెప్తోంది అయితే, నువ్వు ఆచరించింది కరెక్ట్ అని నీ బుద్ధి చెప్తోందని కాదు, బుద్ధి కర్మానుసారిణి అనేది. అందుకే నీ కర్మని బట్టి నీ బుద్ధి నిర్ణయిస్తాను తప్ప నువ్వు ఏది మంచిది అనుకుంటున్నావో అది నీ బుద్ధి కాదు. ఎందుకంటే మంచిది అనుకుందని నువ్వు ఆచరించలేనప్పుడు అది నీ బుద్ధి కాదు. అది యోగ విద్య గురించి రెండవ పిచ్చ గురించి చెప్తున్నాను నేను. రెండవ పిచ్చ ఏంటంటే అరవిందోది, భగవంతుడితో నేను ఐక్యత చెందాలి, మనుషులతో ఎలా మాట్లాడగలుగుతున్నానో అలాగే చేయగలగాలి భగవంతుడితో. రామకృష్ణ పరమహంస చేసి చూపించాడు. ఇంకటి గురువులందరి మధ్య కూడా ఓ విచిత్రమైనటువంటి కోఆర్డినేషన్ ఉంది, కానీ ఒకడు చెప్పింది ఇంకోటి చెప్పలేదు. మీరు చాలా జాగ్రత్త గుర్తుంది, గురువులందరూ ఒకటే చెప్పరు. ఎకానమిక్స్ ఏంటి అంటే ప్రకృతిలో ఒకసారి సైన్స్ లో ఒక విషయం కనిపెట్టేశాక రెండో వాడు అదే విషయాన్ని కనిపెట్టాడు. ఫ్యారడే ఎలక్ట్రిసిటీ కనిపెట్టేశాక ఇంకోటి వచ్చి నేను మళ్లీ ఎలక్ట్రిసిటీని కనిపెడతానన్నాడు అనుకోండి, వాడిని ఏమనాలి? పిచ్చివాడనాలి. ఎందుకంటే వాడు కనిపెట్టినా వాడిని ఎవడం పట్టించుకోడు. ఎందుకంటే కనిపెట్టవలసినటువంటిది అవసరం లేదు కదా. మరి గురువుల మధ్య ఆ కామన్ సెన్స్ మీరు ఎందుకు తెచ్చుకోలేకపోతున్నారు? ఒక గురువు చెప్పింది, రెండో గురువు చెప్పింది, ఒకటి గ్యారంటీగా కాదు. చాలా తేడాలు ఉంటాయి. ఎలక్ట్రిసిటీ కనిపించినవాడు, న్యూక్లియర్ ఎనర్జీ కనిపించినవాడు, రెండు శక్తులేగా, విద్యుత్ ఒక శక్తి, రేడియో యాక్టివిటీ ఇంకొక రకమైనటువంటి శక్తి, కానీ రెండు వేరు వేరు శక్తులు. అప్పుడు కనిపెట్టడం అంటాం. అదే రామకృష్ణ పరమహంస కనిపెట్టిందే అరవిందో కనిపెడితే, అరవిందో చెప్పింది శ్రీరామ్ శర్మ ఆచార్య చెప్తే, వాళ్ళని గురువులుగా మనం ప్రార్థన చేస్తే మనం మూర్ఖులం అనమాట. ఇంకేత మన ఉద్దేశాలు అందరి గురువులు ఒకటే చెప్పారు. బేసిక్స్ అందరిది ఒకటే కావచ్చు, ఇప్పుడు కెమిస్ట్రీలో బేసిక్ ఉంటుంది, యాటమ్ ఉంటుంది, ఎలక్ట్రాన్ ప్రోటాన్స్ ఉంటాయి, వాటి మధ్య చర్య జరుగుతూ ఉంటుంది, అది బేసిక్. బయో కెమిస్ట్రీకి అయినా అది బేసికే, ఫిజికల్ కెమిస్ట్రీకి అయినా అది బేసికే, ఎనీ కెమిస్ట్రీ. రేపు ఇంకా ఏదైనా కొత్త కొత్త ఎక్స్వైజెడ్ కెమిస్ట్రీలు రేపు రావచ్చు, కొత్త కొత్త కెమిస్ట్రీలు, కానీ ఇది బేసిక్ మారదు. అంతేకాదు గురువులందరూ బేసిక్ గా ఒకటే చెప్పారు అనేటటువంటి మూర్ఖత్వం నుంచి మీరు బయటపడాలి. బేసిక్ ఒకటే, కానీ ఫిజికల్ కెమిస్ట్రీ వేరు, రేడియో యాక్టివ్ కెమిస్ట్రీ వేరు, న్యూక్లియర్ కెమిస్ట్రీ వేరు. ఇంకా రామకృష్ణ పరమహంస ఆ మాట చెప్పాడు, ఎస్ నేను భగవంతుడితో మాట్లాడుతున్నాను, భగవంతుడిని నేను చూస్తున్నాను. ఎలా చూస్తున్నాను? నిన్ను చూస్తున్నట్టే అన్నాడు. వివేకానంద అడిగాడు, అది చాలా పెద్ద ప్రశ్న వేశాను అనుకున్నాడు పిచ్చివాడు. అడగవలసిన వాళ్ళని అడిగితే అర్థమైంది, మొత్తం ఆయన జీవితం మారిపోయింది ఆ ప్రశ్నతో. వెళ్లి రామకృష్ణ పరమహంసని అడిగాడు, ఇంకోటిని అడిగితే గొడవ వదిలిపోయింది. చాలా మందిని అడిగాడు ఆయన, ఎవడో ఆయన మార్చలేకపోయాడు. ఇంకంటే ఎవడైనా చూస్తాయిగా భగవంతుడిని. ఇంకా లెక్చర్లు ఇవ్వచ్చు, ఆయన అవాంగ్ మనస్సు గోచరుడు, ఇంకా నేను మీకు ఎలా చెప్పగలను దాని గురించి. చేరి చాలా చెప్పచ్చు దానికి. సావిత్రిలో సావిత్రి యోగాని అశ్వపతి యోగాని రెండు యోగాలు చెప్తాడు అరవిందో. మొత్తం సావిత్రి 49 అధ్యాయాలను, అధ్యాయాలు అంటే వంటి క్యాంటోస్ అంటాం కాబట్టి 49 అధ్యాయాలు ఉన్నాయి అందులో. అరవిందో యొక్క శక్తి మీరు గమనించుకోండి. ఆర్య అనేటటువంటి ఒక మ్యాగజైన్ ఆయన రన్ చేసేవాడు, 64 పేజీల మ్యాగజైన్. సమస్య ఏంటి అంటే శ్రీరామ్ శర్మ ఆచార్య కూడా అఖండ జ్యోతి అని కరెక్ట్ గా 64 పేజీల మ్యాగజైన్ రన్ చేసింది. ప్యారలల్ గా ఆయన ఇంగ్లీష్ లో రన్ చేస్తే ఆయన హిందీలో రన్ చేసింది శ్రీరామ్ శర్మ ఆచార్య. ఆర్యాలో కూడా ప్రతి ఆర్టికల్ అరవింద్ రాసింది, అఖండ జ్యోతిలో కూడా ప్రతి గురుదేవులు రాసింది. ఆ సామ్యము, కానీ సామ్యం చూసి ఇద్దరు ఒకటి చెప్పారు అని మాత్రం అనుకోకండి. ఒకటి చెప్పలే, చాలా తేడాలు ఉన్నాయి వాళ్ళకి. ఒకేసారి ఆయన 7 పుస్తకాలు ఆర్యలో స్టార్ట్ చేశాడు. సీరియల్ అయితే సెంటర్ ఆఫ్ యోగా, ద లైఫ్ ఈవెన్, ఎస్సేస్ ఆన్ గీత, ఇండియన్ కల్చర్ రినైసెన్స్, ఇలాగా 6 పుస్తకాలు 7 పుస్తకాలు ఒకేసారి సీరియల్ అయ్యాడు. ఒకే వ్యక్తి అన్ని మామూలు గ్రంథాలు, అవి ఉద్గ్రంథాలు, ఒక్కొక్క పుస్తకం ఒక్కొక్క మాస్టర్. మరి ఆ శిక్షణ ఎక్కడి నుంచి వచ్చింది, ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? జ్ఞానానికి చాలా మంది అడుగుతూ ఉంటారు, ఈ పుస్తకాలన్నీ చదివేసి ఈ పుస్తకాలు ఎలా చదివేస్తున్నారు. వాళ్ళ లెవెల్లో చదవలేకపోయినా కొన్ని నేను చదువుతాను ఎక్కడి నుంచి వస్తుంది దానికి చాలా సింపుల్ టెక్నిక్ ఒకటి ఏంటి అంటే మనసు దాటాలి. ఇట్స్ క్వైట్ యువర్ మైండ్. మూడు రోజుల్లో చేయగలరు అది. మూడే మూడు రోజుల్లో ఆ మనస్సును మీరు దాటేయడం ట్రిక్ మీరు నేర్చుకుంటే ఆ పుస్తకాలు చదువుతున్నప్పుడు ఆ జ్ఞానం అంతా నేర్చుకుంది. ఇంకా కొత్త కొత్త జ్ఞానాలు వస్తాయి దేశకాల పరిస్థితులు బట్టి అదే పుస్తకం చదువుతున్నప్పుడు. విష్ణు భాస్కర్లే అనేటటువంటి ఒక మహాత్మ యోగి ఒక విశేష కారణంలో ఈ స్వాతంత్ర సంగ్రామం కోసం యుద్ధం చేస్తూ చాలా తీవ్రమైన కదా అలా అరవిందో కనుక అప్పుడు ఉండి ఉంటే అంటే మన పాండిచేరికి వెళ్లకుండా ఉండి ఉంటే భారతదేశమే స్వాతంత్రం 1920 వచ్చేసేది. ఈ రెండు ముక్కలు అయి ఉండేది కాదు భారతదేశం. ఏమో ఏమీ ఉండేదో మరి ఎందుకు అలా జరిగిందో నేచర్ ఈజ్ ఆల్వేజ్ రైట్ అన్నది మాత్రం మీరు గుర్తుంచుకోండి. ఎంత మహాగురువులు వచ్చినా ఎవరికి వచ్చినా జరగవలసిందే జరుగుతుంది. ఇంకేంటే మన కర్మ అలా ఏడిచింది. ఇలా ఏడవలసినటువంటి పరిస్థితి ఉంది. మనం స్వాతంత్రం వచ్చినా కూడా స్వాతంత్రం లేకుండా జీవిస్తూ స్వాతంత్రం వచ్చింది అనేటటువంటి భ్రమలో జీవించడం అది ఎంత బాధాకరమైనటువంటి విషయం ఆలోచించగలిగితే మీకు అర్థమవుతుంది. ఆలోచన లేని వాడికి అసలు ఏ బాధ ఉండదు. స్వాతంత్రంగా ఉన్నాం అనుకుంటూ స్వాతంత్రం లేనటువంటి జీవితం పరతంత్రమైనటువంటి జీవితం ఇంకా అసలు ఏ స్థితికి వెళ్ళిపోయామంటే అసలు మనం జీవించటమేం లేదు అసలు ఆలోచించటమేం లేదు. నాకు తెలిసి గత 50 ఏళ్లగా మనం ఆలోచన రహిత స్థితిలో జీవిస్తున్నాం. ఇందా విష్ణు భాస్కర్లలే చెప్తుందని ఆ స్థితిలో ఉన్నాయేమో మరి నాకు తెలియదు. అది ఆలోచన రహిత స్థితిలో ఉన్నాము పశు ప్రవృత్తిలో ఉన్నాము దేవుడికి తెలియాలి. కొంచెం సీరియస్నెస్ మీకు అర్థం అవ్వాలి. కేవలం మనం ఏదో ఉద్యోగాలు చేసేసుకుంటున్నాం మన పిల్లలు ఏదో చదివేసుకుంటున్నారు కాబట్టి మనం ఏదో చాలా తెలివిగా జీవిస్తున్నాం పరమ మూర్ఖంగా జీవిస్తున్నాం పరమ అసహ్యకరమైనటువంటి మానసిక స్థితిలో జీవిస్తున్నాం అన్నది అర్థం అవ్వాలి. ఎందుకని చెప్తున్నాను అరవిందో ఈ ఇదంతా చేస్తున్నాడు. అప్పటికి ఇంకా పాండిచేరికి వెళ్ళిపోలేదు. 1906-1905 ఆ ప్రాంతాల్లో జరిగిన సంఘటన. బరోడాలో వైస్ ప్రిన్సిపాల్షిప్ నెలకు 500 రూపాయలు ఎంత ఇచ్చేది వదిలేసుకుని 150 రూపాయల ఉద్యోగానికి కలకటా వచ్చాడు. ఎందుకంటే కలకటా అప్పుడు సెంటర్ రివల్యూషనరీ స్పిరిట్కి అప్పుడు సెంటర్ అది. అక్కడ ఏదైనా చేయగలనేమో నేను భారతదేశ స్వాతంత్రాన్ని కానీ ఆ కాలంలో 500 రూపాయలు వచ్చే ఉద్యోగం వదులుకోవటం 150 రూపాయలకు వచ్చాడు. వచ్చి అది కూడా తన కార్యక్రమాలకు అడ్డు తగులుతున్న అది కూడా వదిలేసాడు. అంటే టెక్నికల్గా ఆయనకి డబ్బేం లేదు. అలాంటి పరిస్థితుల్లో మరి ఏం వచ్చిందో కొంచెం సీరియస్గా ఆ పుస్తకాలు మళ్ళీ నేను చదివితే తెలుసుకోగలుగుతానేమో. యోగ విద్య మీదకి ఆయనకి మనసు వెళ్ళింది. ఎలాంటి పరిస్థితుల్లో వెళ్ళింది? ఆయన తమ్ముడికి సీరియస్ టైఫాయిడ్ డిసీజ్ వచ్చింది. ఆ కాలంలో టైఫాయిడ్ అంటే భయంకరమైనటువంటి వ్యాధి. ఇప్పుడైతే టైఫాయిడ్ అంటే క్యూర్ అవ్వడం, అప్పుడు తగ్గేది కానీ డౌట్ఫుల్. ఒక నాగమహాశయ అంటే బట్టలు లేనటువంటి ఒక యోగి. మరి ఆయన తోటాపురికి సంబంధించినటువంటి సాంప్రదాయానికి సంబంధించిన వాడో ఏడో మరి అది పుస్తకాల్లో క్లియర్గా లేదు. కానీ నాకు మాత్రమే డౌట్ ఆ లింక్ అంతా ఈ గురువులందరిది ఒకే లింక్ అయింటుంది. ఆయన వచ్చాడు నాగా బాబా గ్లాస్ నీళ్లు తెప్పించాడు, గ్లేస్ తెప్పించి కట్టె తీశాడు, నీళ్లను కోశాడు ఇలాగా. మరి ఏ మంత్రం చదువుతో నీళ్లను కోశాడో మనకి తెలియదు. ఇచ్చేయండి అన్నాడు. ఇచ్చిన 5 నిమిషాలు జ్వరం తగ్గిపోయింది. అప్పుడు అరవింద ఏమనుకున్నాడంటే ఈ పిచ్చివాళ్ళందరినీ నేను ఆర్గనైజ్ చేసుకుని భావరహితమైనటువంటి వ్యక్తులతో నేనేం ఆర్గనైజ్ చేసుకుంటాను, యోగ విద్యతో భారతదేశానికి స్వాతంత్రం తేవచ్చేమో. ఆయనకి ఎప్పుడు బరలో భారతదేశ స్వాతంత్రమే తప్ప భగవంతుడు అది ఏం లేదు. ఈ యోగ విద్య ద్వారా భారతదేశానికి స్వాతంత్రం రోగాన్ని నయం చేయగలిగినప్పుడు కత్తితో కోసి చేయొచ్చేమో అని దిగాడు. కానీ దిగటానికి దారి ఏది, ఎలా చేయాలి? అప్పుడు ఈ విష్ణు భాస్కర్ లెలే అనేటటువంటి వాడిని వాళ్ళ తమ్ముడు తాలూకు స్నేహితుడు ఎవడుకో చందోడు అనుకుంటా ఊరి పేరు, బ్రహ్మానందని 400 ఏళ్ల యోగి ఒకడు ఉన్నాడు. ఆ యోగి యొక్క శిష్యుడు అయిన ఆయనది టెలిగ్రామ్ ఇస్తాడు రండి అని. ఇంకేంటి ఈయన బయటకు వెళ్తే ఈయన పోలీసులు పట్టుకుంటారు. ఇప్పుడులాగా మనం ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకున్నా ఏమీ జరగదు. మనకి ఎంత ఫ్రీడమ్ ఉన్నా మనం ఏం చేయలేకపోతున్నాం భారతదేశానికి. అప్పుడు ఏమీ ఫ్రీడమ్ లేదంటే ఆయన బయటికి రావటానికి కూడా నేను లేదు అంటే టెలిగ్రామ్ ఇచ్చి ఆయన్ని పిలిపించుకుంటాడు. పిలిపించుకున్నప్పుడే ఏదో ఒక దివ్యశక్తి విష్ణు భాస్కర్ లలికి చెప్తుంది, నువ్వు ఒక మహా ఆత్మకి దీక్ష ఇవ్వవలసి ఉన్నది అని. అప్పుడు ఆయన బయలుదేరొస్తాడు, లేకపోతే టెలిగ్రామ్ వస్తే వచ్చేంత పరిస్థితుల్లో ఆ కాలంలో లేదు. సరే వస్తాడు. ఆయన ఏం చెప్తాడు అంటే, నువ్వు స్థిరంగా కూర్చో, 3 రోజుల పాటు మాత్రం నువ్వు బయటికి వెళ్ళడానికి వీల్లేదు, నువ్వు స్థిరంగా కూర్చో, కూర్చొని చూస్తూ ఉండు నీ ఆలోచనని, ఖచ్చితంగా వచ్చే ఆలోచనలు ఇలా పట్టుకుని అలా బయట విసిరే అంటాడు, ఇలా పట్టుకుని అలా బయట విసిరే అంటాడు ఆలోచనని. నేను జపం చేస్తూ ఉంటేనే మా ఆలోచనలు మేము కంట్రోల్ చేసుకోలేకపోతామని మన బాధం అంది. ఇంకా ఆలోచనలు పట్టుకుని ఎక్కడ విసురుతామని, కంట్రోల్ కావటం లేదు మాస్టర్. కానీ సినిమా అది చూస్తున్నప్పుడు ఒక్క ఆలోచన రాదు మీ బుర్రలోకి, అదేంటో కోరిక లేక నచ్చక మనస్సు ఇష్టపడితే ఏదైనా చేయగలరు. సరే ఇష్టం తెచ్చుకోవటమే దాని మీద, అంతే తప్ప ఇష్టం ఉంటే గ్యారంటీగా ఉంటుంది మీకు హాయిగా మనస్సు లగ్నం అయిపోతుంది. ఆయనకి ఇష్టం ఉంది, దీన్ని ప్రాణాయామం అని కూడా అనలేము మనం, దీన్ని ఏమంటామో మరి నాకు తెలియదు. ఇది 3 రోజులలో కూర్చున్న ఒక 2-3 గంటల్లోనే ఆయనకు అర్థమైపోయింది, ఇదిగో ఈ ఆలోచన ఎలా వస్తుంది అని. తను అలా పట్టుకుని అలా విసిరేసేవాట బయటికి ఆలోచనని. అలా 3 రోజుల్లో నిర్వాణ అంటే బుద్ధుడు ఏ నిర్వాణం గురించి అయితే చెప్తూ ఉంటారో ఆయన 3 రోజుల్లో సాధించేశాడు. అది కూడా చాలా మందికి తెలియదేమో, బుద్ధుడు ఏ నిర్వాణ గురించి బుద్ధత్వం గురించి మనం ఇంత చెప్పుకుంటామో ఇంత గొప్పగా, అది అరవిందోకి 3 రోజుల్లో వచ్చేసింది. రామకృష్ణ పరమహంసకి వచ్చే సకల దేవతా సాక్షాత్కారాలు 3 రోజుల్లో వచ్చాయి. అరవిందోకి 3 రోజుల్లో నిర్వాణ స్థితి వచ్చేసింది. మరి మాకు కూడా వస్తే బాగుంది మాస్టర్. ఎందుకంటే ముందు గాయత్రి చేసుకుని మీ కోరికలు తీర్చుకోండి, తర్వాత చూద్దాం నిర్వాణ స్థితి ఏంటో. ముందు మీ కోరికల వలయంలోకి మీరు బయటపడాలిగా. కోరికలు ఉన్నంత వరకు ఇవంతా వేస్ట్. అందుకే ఎంత తక్కువ మన మనస్సులో కోరికలు ఉంటాయో, ప్లెయిన్ లివింగ్, బ్రాహ్మణోచిత జీవితం అని చెప్పానే మొదటిది, అది ఎప్పుడైతే అవుతుందో అప్పుడు ఇవంతా మీరు చేయగలరు యోగ విద్యలో. అది నేర్చుకుంటాడు ఆయన, ఆలోచనారహిత స్థితి. అది 1906 ఆ ప్రాంతంలోనే వచ్చేసింది ఆయన. అప్పటికి ఇంకా కూడా పాండిచేరికి వెళ్ళలేదు ఆయన, సాధన మొదలెట్టలేదు. మొదలెట్టక ముందే ఆయన ఈ స్థితికి వెళ్ళిపోయాడు, నిర్వాణ స్థితికి, బుద్ధత్వ స్థితికి వెళ్ళిపోయాడు ఆయన. ఆ స్థితి రామకృష్ణ పరమహంసకి కొంగల్ని చూస్తూ వచ్చింది. చాలా విచిత్రమైనటువంటి స్థితి రామకృష్ణ పరమహంసది. ఆ నిర్వాణ స్థితి ఈయనవతే ప్రయత్నించాడు, రామకృష్ణ పరమహంస ప్రయత్నించలేదు. నేను కంపేర్ చేయటం లే, ఎవడు గొప్ప అని నేను మాట్లాడటం లే. జీవితంలో మహాత్ముల జీవితంలో ఎవరికి ఏది జరుగుతుంది అన్నది మనం కన్ఫ్యూజ్ అయిపోతాం. అందరికీ అదే జరుగుతుంది, కొంచెం ముందు కొంచెం వెనక, రకరకాల పరిస్థితుల్లో జరుగుతాయి. నేనేమో ఆ గదిలో కూర్చుని ఆలోచనలు అలా చూస్తూ ఉండి విసురితే వచ్చింది ఆయనకి ఆ నల్లటి మేఘం మీద ఆ తెల్లటి బారులు తీసిన కొంగను చూస్తే ఆలోచనలు అలా ఎగిరిపోయాయేమో. వి డోంట్ నో వాట్ హ్యాపెండ్. వాళ్ళ అనుభూతులు మనకేమర్థం అవుతాయి? చేత భగవంతుడితో నేను మాట్లాడగలగాలి అన్నది 2వ పిచ్చి. ఆ పిచ్చి మనం అంటించుకుంటేనే అరవిందో యొక్క ఈ కార్యక్రమానికి ఒక రూపకల్పన ఇవ్వగలం. అంటించుకుందాం, ఆ పిచ్చి నాకు లేదు. చిన్మయానంద శిష్యుడు ఒక అతను, దయానంద ఎవరు, దయానందేనా పేర్లో ఏముందిలే కాని కాదండి, దయానందే అండి, దయానందే సినిమా మిషన్ అమ్మా. ఈ సినిమా గురించి మాట్లాడుతున్నాను. ఆయన బాంబేలో ఒక ఆశ్రమం కూడా పెట్టాడు. సినిమానంద ఇప్పుడు లేడు, ఆయన గీతా జ్ఞాన యజ్ఞాలు కండక్ట్ చేసి. ఆయన శిష్యుడు దయానంద తిరుపతిలో ఒకసారి లెక్చర్ ఇస్తున్నాడు. అప్పుడు నేను కెమిస్ట్రీ లెక్చరర్గా ఇంటర్వ్యూ ఇవ్వడానికి వెళ్ళా తిరుపతి. నాది అదే లక్షణం కదా, ఇంటర్వ్యూ గురించి నాకేం పెద్ద ఇంపార్టెన్స్ ఏం లేదు. ఈయన లెక్చర్ ఉంది అంటే ఇంటర్వ్యూ గంగలో దిగని అని ఈయన లెక్చర్కి వెళ్ళాను. కానీ ఇంటర్వ్యూ మధ్యాహ్నం ఉంది, అది ఇచ్చాను అనుకోండి, అదేం వదిలేదు. సాయంత్రం ఈ క్లాస్ ఉందంటే ఇమీడియట్ గా అనంతపూర్కి రిటైర్ అవ్వకుండా నేను ఈ లెక్చర్ విని వెళ్తాను అని 2 రోజులు ఉండిపోయాను అక్కడ. అక్కడ అర్జున విషాద యోగం గురించి చెప్తే ఇదే చెప్తాడు ఇప్పుడు నేను చెప్తున్నట్టు, భగవంతుడి గురించి అది ఇది చెప్పి. ఒకవేళ అర్జునుడి యొక్క విషాదం రాకపోతే నీకు, ఆ విషాదం రాలేదని ఏడు. భగవంతుడి మీద అంత ప్రేమ నీకు రాలేదు, భగవంతుడితో మాట్లాడాలి అనేటటువంటి తపన రావటం లేదు. పోనీ తపన రావటం లేదని అడగవచ్చుగా, నాకు తపన లేదు అంటాం బదులు. ఆ మాట నాకు ఇప్పటికీ గుర్తుండిపోయింది. కొన్ని లెక్చర్స్ ఎక్కడో తగులుతాయన్నమాట హృదయానికి. ఇంకేత రెండవ పిచ్చి ఏంటి, భగవంతుడితో మాట్లాడగలగాలి అనే తపన తెచ్చుకోండి. వేషాలు వేయకండి. ఎంతసేపు ఇలా కూర్చుంటో సాధన పిచ్చి పిచ్చి, మీరు ఎన్ని సంవత్సరాలు సాధన చేసినా ఏం అవ్వదు, ఎన్ని జన్మలు సాధన చేసినా ఏమీ అవ్వదు. ఈ తపన ఉంటే ఆ తపన మిమ్మల్ని కరెక్ట్ స్థితికి లాక్కెళ్ళిపోతుంది. చేత ఆ వేడి రావాలి. అరవిందో సొసైటీ ఇంటిగ్రల్ యోగా అదంతా మనకి రావాలి అంటే ఏ మార్గంలో నడిచాడో అరవిందో ఆ మార్గంలో నడవాలి. ఇంకా తప్పించి భగవంతుడిని కలుసుకుని చేసి వాళ్ళని సన్యాసులు అయిపోయి హిమాలయాలకు పారిపోయారు అరవిందోను, శ్రీనాథ శర్మ చేయడం, రామకృష్ణ పరమహంస ఏం పారిపోలే. ప్రపంచానికి ఈనాడు కూడా ఆదర్శ మార్గదర్శకులుగా నిల్చుని ఉన్నారు కదా. శ్రీరామకృష్ణ పరమహంసకు ఉన్నటువంటి విలువ, అరవిందోకి ఉన్నటువంటి విలువ. సెకండ్ వరల్డ్ వార్ టైంలో 1940s లో అప్పుడు అరవిందో ఇంటిగ్రల్ యోగా పాలిష్ చేస్తున్నాడు తన సాధనని. అప్పుడు అమెరికన్స్ వీళ్ళు అందరూ కలిసి సిద్ధం చేస్తున్నారు కదా, ఎల్ఐజ్ అని బ్రిటిష్ వాళ్ళు అమెరికన్స్ ఇంకోళ్ళెవరో కలిసి చేస్తున్నారు. దాని తర్వాత మన జర్మను, జపాన్, ఇటలీ అనుకుంటాం. సొసైటీ అది ఇప్పుడుంది కానీ అప్పుడు అరవిందో సొసైటీ ఎక్కడుంది? 1940s లో సెకండ్ వరల్డ్ వార్ టైం. అప్పుడు 1,000 రూపాయలు డొనేషన్ ఇచ్చి అమెరికన్ సెక్రటరీ ఆఫ్ వార్కి ఉత్తరం రాస్తాడు, ద మోస్ట్ డేంజరస్ మ్యాన్ ఇన్ ఇండియా. ఆ విలువ ఉంది అప్పటికి కూడా అరవిందోకి. సెక్రటరీకి ఉత్తరం రాస్తే నేను మీ తరఫునే ఉన్నాను, ఈ ఉత్తరాన్ని మీరు ఎలా కావాలంటే అలా ఉపయోగించుకోండి అని. అరవిందోకి అంత క్రెడిట్ ఉంది. వరల్డ్ వార్ టైం అప్పుడు అరవిందో రాసిన ఒక ఉత్తరం బ్రిటిష్ వాళ్ళకి ఎంతో ధైర్యం కలగజేసింది. అంటే ఆ లెవెల్ ఆలోచించుకోండి, ఏ లెవెల్ వ్యక్తులతో మనం సంబంధం కలుపుకోబోతున్నాము, మనం ఎలా జీవిస్తున్నాం. మారాలా మీరు? మీ లెవెల్ మారలేదనుకోండి, ఎవడో ఏం చేయలేడు, ఎవడో ఏమీ చేయలేడు. మీరు మారాలి. అందుకని ఈ రూల్స్ మీరు ఎందుకు చెప్తున్నామంటే ఆ తపన తెచ్చుకోండి, నేను భగవంతుడితో కలిసి జీవించాలి. దానికి శ్రీరామ శర్మ ఆచార్య కొత్త రూపకల్పన చేయాలి, భగవంతుడితో భాగస్వామ్యమే అన్నాడు ఆయన ఏకంగా డైరెక్ట్ గా పార్ట్నర్షిప్ అనమాట. మాట్లాడటమేంటి, ఇంకా బిజినెస్ పెట్టండి మీరు భగవంతుడితో. లెవెల్స్ అసలు ఎలా మారుస్తారో ఆ గురువులు. ఎందుకు నేను ఈ మిషన్ ఆర్కే అనేటటువంటిది పెట్టి ఈ గురువుల గురించి చెప్తున్నాను అంటే, ఇది మామూలుగా అందరూ చెప్పగలిగేది కాదేమో అనిపిస్తుంది. అవుడు ఈ విషయాలు ఏం మాట్లాడటం లేదు, కానీ ఈ విషయాలు చెప్పగలిగినప్పుడు, మనకి తెలిసినప్పుడు మనకు కనీస కర్తవ్యం ఏంటి అంటే అందరికీ అందజేయడం. ఎవరు ఏమవుతుంది ఇది వినే అదృష్టం వస్తుంది అంటేనే మనం అదృష్టవంతులం అని వినగలుగుతున్నాం కదా ఈ మాటలు. వింటనే కాదు ఇంట్రెస్ట్ ఉంది కదా, రుచి లేకపోతే రాంగ ఎక్కడెక్కడి నుంచి. రుచి ఉంటే నేను చెప్పిన ఇందాక ఏడవండి అనేది ఏంటి అసలు, మీకు ఏడుపు ఉన్నది లోపల నుంచి, లేకపోతే వినరు మీరు. కానీ ఇందుకు ఇంకా తీవ్రంగా మీరు చేసుకుంటే చాలా తొందరగా భగవంతుడితో మీరు కలగలవటం అనేది అర్థమవుతుంది. మీకు ఆ తపన రావాలి. ఆ తపన ఎప్పుడు వస్తుంది, మీరు నాతో దగ్గరగా ఉంటే. మంట ఎప్పుడు నేను మండించగలను, మీరు ఎక్కడో కూర్చుంటే నేను మండించలేను. అక్కడ వెబ్సైట్స్ ఉపయోగపడవు, వెబ్సైట్స్ అక్కడ ఉపయోగపడవు. తపన కలగ చేయటానికి వెబ్సైట్స్ అవి ఉపయోగపడతాయి. కానీ చివరికి మీరు ఎక్కడికి రావాలి అంటే మన దగ్గరికి వస్తేనే ఆ వేడి ఉంటుంది. ఆరా సన్నిధవ వైరత్యాగ. గురువులందరూ ఇప్పుడు ఉన్నారు ఇక్కడ, కానీ ఏం మార్చలేకపోతున్నారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ సన్నిధానంలోకి మనం వెళ్తానే, వీళ్ళు సన్నిధిలోకి వెళ్ళాలి. అరవిందో వైబ్రేషన్స్ మీకు కావాలి అంటే ఇక్కడ ఎంత కబుర్లు చెప్పినా లాభం లేదు. మీరు పాండిచేరి వెళ్ళవలసిందే. శ్రీరామ శర్మ ఆచార్య పరిస్థితి రావాలంటే మీరు హరిద్వార్ వెళ్ళవలసిందే. వెళ్లకుండా నువ్వు ఎన్ని కబుర్లు చెప్పినా రాదు. నీ అహంకారంతో వెళ్ళకపోవచ్చు, అనేక కారణాలు వెళ్ళకపోవచ్చు. కారణం ఏదైనా నువ్వు వెళ్ళలేదు కనుక, ఆ సన్నిధానం లేదు కనుక. ఆ రూల్స్ శుద్ధి సాయి యొక్క లెవెల్ రావాలి అంటే మేము ఇక్కడ శుద్ధి గుడికి వెళ్ళిపోతామంటే కుదరదు. ఆయన ఉన్న చోటికి వెళ్ళాలి, శుద్ధికే వెళ్ళాలి. వెంకటేశ్వర స్వామి ఆలయాలు పిట్స్బర్గ్ లో కూడా ఉన్నాయి, అక్కడ కూడా ఇలాగే జరుగుతాయని నీకు తెలియదేమో, ఇక్కడ కంటే చాలా బాగా జరుగుతాయి. నువ్వు నేను చేయగలిగేది ఏం లేదు, ఆయన వెలసిందే, నువ్వు అక్కడికి వెళ్లాల్సిందే. అక్కడికి వెళ్ళటానికి, ఆ స్థితులకి వెళ్ళటానికి కావలసినటువంటి తపన వేడి ఈ క్లాసుల్లో తెచ్చుకోవచ్చు. ఇందుకు వెళ్ళాలి అని అదే మీరు ఈ తీవ్రమైనటువంటి సాధన చేసుకో తెలుసుకుంటే ఆ వ్యక్తులు ఉన్న ప్రదేశానికి వెళ్ళి తీసుకోవాలి. లేకపోతే ఆ మంట ఉన్నటువంటి వ్యక్తులు, ఆ భక్తులు ఎక్కడుంటే ఏంటి దాన్ని ఏమంటాం మనం, తీర్థి కురువంతి తీర్థాన్ని, అలాంటి వ్యక్తులు చాలా తక్కువ మంది ఉన్నారు ఈ కాలంలో మన దగ్గర. నాకు తెలిసి ఎవరు లేరు. ఎందుకంటే ఆ మంట తెలుస్తూనే ఉంటుంది, మంట ఎక్కడైనా ఉంటే వేడి తెలుస్తూనే ఉంటుంది. ఇంకా ఈ భగవంతుడితో నేను కలవాలి అనుకునేది పూర్వజన్మ సుకృతంతో, ఈ తపన మనకు ఉన్నది. ఎందుకున్నది అంటే ఈ గురువులందరితోనూ ఉండి ఉండం, ఎక్కడో ఎక్కడున్నాం, ఏ గురువుతో ఎంత పని చేశాము, ఎన్నిసార్లు పని చేశామో మనకి తెలియదు. అరవింద ఇంత గొప్పవాడైనా ఆయనకే తెలియదు ఆయన భవితవ్యత, చాలా కష్టపడ్డాడు ఆయన. ఎస్ట్రాలజర్స్ ఆయనకి చెప్తే నువ్వు చాలా పెద్ద యోగి అవుతావని నవ్వుకున్నట్ట. నేనేంటి యోగి అనిచేది, యోగ విద్యలో ఆయనకి ఇంట్రెస్ట్ లేదు. ఆయనకు ఒకటే ఒక ఇంట్రెస్ట్ ఏంటంటే భారతదేశం స్వాతంత్రం అవ్వాలి. దానికి యోగ విద్య పనికి ఇస్తుందేమో అని వచ్చి యోగి అయిపోయి, ఏ కారణంతో యోగం దగ్గరికి వస్తేనే ఉంది అది లాగేసుకుంటుంది. నువ్వు దగ్గరికి వెళ్ళాలంటే మ్యాగ్నెట్ దగ్గరికి నువ్వు వెళ్తే అదే లాగేసుకుంటుంది. నేను ఎక్కడో ఉంటాను మ్యాగ్నెట్కి చాలా శక్తి ఉంది అంటే, చాలా మ్యాగ్నెట్స్ ఉన్నాయి కదా మన ఇళ్లలో ఉన్న మేకులన్నీ వెళ్ళి అతుక్కోవటం లేదుగా. ఆరా అది రెండవ పిచ్చి. భగవంతుణ్ణి నేను ఎలాగ నేను వ్యక్తులతో మాట్లాడుతున్నానో అలాగే నేను మాట్లాడగలగాలి. అది ఒక తీవ్రమైనటువంటి తపనగా మారటానికి మన దగ్గర ఉన్నటువంటి విధానం ఏంటంటే పతంజలి యోగ సూత్రాలు. ఆ పతంజలి యోగ సూత్రాలను మనం చాలా సీరియస్గా అవగాహన చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. దానికి కావాల్సిన ఈ లెక్చర్స్ అన్నీ కూడా నెక్స్ట్ లెక్చర్కి మళ్ళీ ఇదే రిపీట్ చేసేటటువంటి పరిస్థితి రాకూడదు. జత పొద్దున్న నేను అరవిందో యొక్క 14 ఏళ్ల జీవిత చరిత్ర చెప్పాను. నేను బాల్యము నుంచి మళ్ళీ తిరిగి ఇండియాకి రావటం. ఇప్పుడు నేను అరవిందో యొక్క యువ అవస్థలో జరిగినటువంటి కొన్ని సంఘటనలు మాత్రమే చెప్తున్నాను. ఇదంటే మనం కాన్సన్ట్రేట్ చేయవలసింది ఏంటి అంటే, అరవిందో యొక్క రివల్యూషనరీ భారతదేశానికి స్వాతంత్రం తెప్పించడానికి ఆయన చేసినటువంటి పనులు కాదు. 1910 April 4th అనుకుంటా ఆయన పాండిచ్చేరి వెళ్ళాడు. అప్పటికి ఆయన వయసు ఎంత, 1972 పుట్టాడు ఆయన, 1872. అంచేత అక్కడ 28 ఇయర్స్, ఇక్కడ 10 అరౌండ్. అంచేత ఆ యువ అవస్థ 35 ఇయర్స్ లో ఆయన చేసినటువంటి పనులు ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను. నేను ఈ తపన తీసుకున్నాడు ఆయన భగవంతుణ్ణి. నేను చాలా డైరెక్ట్ గా మనం వ్యక్తులతో ఎలా చూడగలుగుతున్నాం అలా అనుభూతి చెందగలగాలి. మూడవది చాలా ముఖ్యమైనది, అసలు అరవిందోకి ప్రాణము అయినటువంటిది ఏంటి అంటే భారతదేశము నా తల్లి. అది ఒక మట్టిగడ్డ కాదు, మనకు అసలు మట్టిగడ్డగా కూడా మనం చూడటం లేదు. అసలు మనం భారతదేశంలో జీవిస్తున్నాము యాక్సిడెంటల్ గా మనకు గుర్తుంటుంది అంతే. భారతదేశం గురించి మనమేం అసలు ఆలోచించాం. ఇవి మూడు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఈ మూడు కూడా మన జీవితంలోకి మనం తెచ్చుకుంటేనే ఈ గురు పరంపరకి మనం ఏ విధంగా అయినా ఉపయోగపడతాం, లేకపోతే ఆ గురువులు మనకి ఉపయోగపడతారు. ఈ మానసిక మార్పు రాలేదనుకోండి ఈ యోగ విద్య మనకు అనవసరం, పూర్తిగా అనవసరం. కానీ యోగ విద్యకి ఆధారభూతమైనటువంటి మొదటి నియమం అర్థమైంది కదా, అతి తక్కువ నా కోసం, మిగతాదంతా సమాజం కోసం. రెండోది ఏంటి, భగవంతుడిని చూడాలనేటటువంటి తపన. మూడోది భారతదేశము స్వాతంత్రం అవ్వాలి. ప్రకృతి అటు తోస్తుంది. అరవిందో పెద్ద రివల్యూషనరీ అయిపోయి ఆయన ఎవరు బాంబు వేసింది భగత్ సింగ్. భగత్ సింగ్ కంటే ఈయన పెద్ద రివల్యూషనిస్ట్ యాక్చువల్ గా. అసలు ఆ దారిలో వెళ్ళుంటే ఏమై ఉండేవాడు, ఉరి శిక్ష పడిపోయేదో లేకపోతే ఆయన డిపోర్ట్ అయిపోయి భారతదేశం నుంచి దూరంగా ఎక్కడో బతికేవాడేమో, ఏమై ఉండేదు. కానీ ప్రకృతి వదలరు. ఏం చేసింది ప్రకృతి? ఈయన బాంబు కేసులు ఎదుర్కోక ముందు 6 నెలల నుంచి కూడా ప్రకృతి ఏం చెప్తుంది అంటే, నువ్వు ఒంటరిగా ఉండు, నువ్వు ఏకాంత సాధనలోకి వెళ్ళిపో, నేను లేకపోతే భారతదేశానికి స్వాతంత్రం ఎవడు తెస్తాడు. అది అరవింద అహంకారం కాదు, అసలు అప్పుడున్నటువంటి గవర్నమెంట్ కూడా గుర్తించింది. రిపీటెడ్ గా మీరు గుర్తుంచుకోండి, అరవిందోకి బ్రిటిష్ గవర్నమెంట్ ఇచ్చిన బిరుదు ఏంటి అంటే, ద మోస్ట్ డేంజరస్ మ్యాన్, ద ఓన్లీ డేంజరస్ మ్యాన్ ఇన్ ఇండియా. మోస్ట్ కూడా కాదు, ద ఓన్లీ డేంజరస్ మ్యాన్. ఈయన ఉండకపోతే అసలు భారతదేశానికి స్వాతంత్రం కావాలనే కోరిక ఉండేది కాదు. కాంగ్రెస్ గురించి ఆయన చాలా స్పష్టమైనటువంటి అవగాహన చెప్పాడు, వాట్ ఎవర్ ఇస్ కాంగ్రెస్ ఈస్ డూయింగ్ ఈజ్ రాంగ్, ఈ కాంగ్రెస్ ఇలాగే కంటిన్యూ అవుతే భారతదేశాన్ని ఇది నాశనం చేసేస్తుంది అని చెప్పాడు. ఇప్పుడు జరుగుతున్నది అదే, జరిగినది అదే. అంత దిగదృష్టి కాదు అది, కామన్ సెన్స్, అప్పుడు ఉన్నటువంటి నియమాలు. బెంగాల్ కాంగ్రెస్ కలకటాలో జరిగినప్పుడు 2 గా చేసేశాడు కాంగ్రెస్ ని. ఇంకేతంటే కాంగ్రెస్ లో మితవాదులు ఉంటారు, కొందరు తీవ్రవాదులు ఉంటారు. అరవింద్ సుభాష్ చంద్రబోస్ వీళ్ళందరూ తీవ్రవాదులు, గాంధీ తిలక్ ఇలాంటి వాళ్ళందరూ నెహ్రూ మితవాదులు. మితవాదుల్ని ఆయన చాలా స్ట్రాంగ్ గా వందే మాత్రం అనేటటువంటి తన న్యూస్ పేపర్లో తిట్టేవాడు. ఎలా తిట్టాడు, ఏమని రాశాడో అన్నది కాస్త మీరు చూడండి అది. ఎందుకంటే ఎంత వాళ్ళు ప్రాఫిటిక్ గా చెప్తాడు, ఐ సే ఆఫ్ ది కాంగ్రెస్ దెన్ దిస్, దట్ ఇట్స్ ఎయిమ్స్ ఆర్ మిస్టేకెన్, దట్ ద స్పిరిట్ ఇన్ విచ్ ఇట్ ప్రొసీడ్స్ టువర్డ్స్ దేర్ అకాంప్లిష్మెంట్ ఈజ్ నాట్ ఎ స్పిరిట్ ఆఫ్ సిన్సిరిటీ అండ్ హోల్ హార్టెడ్నెస్, ద మెథడ్స్ ఆర్ నాట్ ది రైట్ మెథడ్స్, ద లీడర్స్ ఆర్ నాట్ ద రైట్ సార్ట్ ఆఫ్ మెన్ టు బి లీడర్స్, వీఆర్ రిప్రజెంట్ ద బ్లైండ్ లెడ్ ఇఫ్ నాట్ బై ద బ్లైండ్ ఎట్ ఎనీ రేట్ బై ద వన్ ఐడ్, ఏకాక్షులతో మనం నడిపించబడుతున్నాం అని ఆ మ్యాగజైన్ లో రాశాడు ఆయన బరోడాలో ఉన్నప్పుడు. 1893 అంటే 1894-1895 ఆ ప్రాంతంలో రాసినటువంటి లెటర్స్ ఇవి, న్యూ ల్యాంప్స్ ఫర్ ఓల్డ్ అనేటటువంటి హెడ్డింగ్ తో. ఇది ఎప్పుడైతే పడిందో కాంగ్రెస్ వాళ్ళ బుర్రలు ఎలా ఉండి ఉంటాయి, మండిపోయి ఉండి ఉంటాయి. ఇంకో దాంట్లో ఆర్టికల్ లో ఏం రాశాడు అంటే, బై రిఫ్లెక్షన్ ఆర్ ఇన్స్టింక్ట్ టు గెట్ ఎ క్లియర్ ఇన్సైట్ ఇన్ టు అవర్ పొజిషన్ అండ్ బై డెక్స్టెరిటీ టు మేక్ ద మోస్ట్ ఆఫ్ ఇట్, దట్ ఈస్ ద హోల్ సీక్రెట్ ఆఫ్ పాలిటిక్స్ అండ్ దట్ ఈస్ జస్ట్ వాట్ వీ హ్యావ్ ఫెయిల్డ్ టు డూ. ఇంకో దాంట్లో రాశాడు, మనం అది చేయలేకపోయాము, మనకి చేత కాలేదు. ఇంకోటి ఏంటి రాస్తాడు, వీ లూజ్ ఇన్ సిన్సెరిటీ విచ్ ఈజ్ అనదర్ నేమ్ ఫర్ స్ట్రెంగ్త్. సిన్సియారిటీ లేదు, ఆ సిన్సియారిటీ ఎప్పుడైతే ఉండదో నీకు శక్తి ఉండదు. ఇంకా ఏం చేశాడు, ఐ సే ఆఫ్ కాంగ్రెస్, నేను చాలా జాగ్రత్తగా ఇది వినండి, ఇంకేంటే ప్రాబబ్లీ ఇది మనకిప్పుడు అర్థం అవుతే ఆ కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళు మిగతా వాళ్ళు కరెక్ట్ లైన్ లో పడతారేమో, దట్ ఇట్ ఎయిమ్స్ ఆర్ మిస్టేకెన్, నువ్వు ఏ దృష్టికోణంతో వెళ్తున్నావో అది చాలా తప్పు, భగవంతుడి గురించి దాని గురించి మాట్లాడటం తప్పు అనే కదా ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళ గొడవ. సెక్యులర్ అదేదో వ్యక్తిగతమైనట్టు, నీ ఇంట్లో ఏదో పూజలు చేసుకో కానీ బయట మాత్రం భగవంతుడి గురించి మాట్లాడబాక, అది ఎంత ప్రమాదకరమైన పరిస్థితి తీసుకొచ్చింది మనని, ఇంకా ఎంత ప్రమాదకరమైనటువంటి స్థితికి తీయబోతుందో ఇప్పుడు జరుగుతున్నటువంటి సంఘటనలే పెద్ద ప్రూఫ్. ఏం చేయలేము మనం, ఇంకేటంటే మన ఆలోచనలే సవ్యమైనటువంటి మార్గంలో లేదు. ఇంకా నువ్వు ఇతరులకు ఏం హెల్ప్ చేస్తావు, చాలా మంది బాధపడిపోతున్నా మాట్లాడింది ఏంటిట నువ్వు బాధపడేది నటన తెలిస్తే దానికి కావలసినటువంటి పరిస్థితులు క్రియేట్ చేయి. ఇప్పుడు ఈ క్లాసెస్ అందుకు ఉపయోగపడవచ్చేమో, ఈ డిస్కషన్స్ అందుకు ఉపయోగపడవచ్చేమో ఆ శక్తి రావటానికి, కానీ ధైర్యంగా మాట్లాడగలగాలి మనం, ధైర్యంగా వివేచన చేసుకోగలగాలి, ధైర్యంతో పాటు కామన్ సెన్స్ ఉండాలి. ఎక్కడ పడితే అక్కడ ఇష్టం వచ్చినట్టు మాట్లాడిస్తే అదేంత గొప్ప కాదు కదా. ఐ సే ఆఫ్ ద కాంగ్రెస్ దెన్ దిస్ దట్ ఇట్స్ ఎయిమ్స్ ఆర్ మిస్టేకెన్ దట్ ద స్పిరిట్ ఇన్ విచ్ ఇట్ ప్రొసీడ్స్ టువర్డ్స్ దేర్ అకాంప్లిష్మెంట్ ఈజ్ నాట్ ఎ స్పిరిట్ ఆఫ్ సిన్సెరిటీ అండ్ హోల్ హార్టెడ్నెస్. నువ్వు భారతదేశ స్వాతంత్ర్యం కోసం ఏం పనులు చేస్తున్నావో అది సిన్సియర్ గా చేయటం లేదు, నీలో నిజాయితీ లేదు అంటున్నాడు అప్పుడు వాళ్ళని. అప్పటికి ఇంకా ఆయన రివల్యూషనరీగా మారలేదు, జస్ట్ వచ్చాడు, ఒక సంవత్సరం అయింది భారతదేశానికి వచ్చి ఆయన అంతే. ఇది రాస్తున్నప్పుడు ఈ ఆర్టికల్స్ 1893 ఫిబ్రవరిలో ఆయన భారతదేశానికి వచ్చాడు, ఇది 1894 రాసి ఉంటాడు. ద మెథడ్స్ ఆర్ నాట్ ది రైట్ మెథడ్స్. సత్యాగ్రహం ఇదంతా కరెక్ట్ మెథడ్స్ కాదు. గాంధీకి యానివేషన్ చెప్తుంది అది తప్పుదా నాయన నువ్వు వచ్చాయి కని. థియోసాఫికల్ సొసైటీలో కర్మ సిద్ధాంతాన్ని ఒక ముక్క పట్టుకున్నాడు ఆయన. ఏం పట్టుకున్నాడు అంటే మనం కొంతమందికి చాలా తప్పులు విధానంగా చేశాం కనుక వాళ్ళకి మళ్ళా కావలసినటువంటిది ఇచ్చేస్తే దేశానికి స్వాతంత్రం వచ్చేస్తుంది, అంతవరకు రైటే అది. హరిజన ఉద్ధరణ అని, హరిజన ఉద్యమం అని, దాని మీదే వచ్చింది మన స్వాతంత్రం. కానీ యానివేషన్ చెప్పింది, మిగతా వాళ్ళందరూ చెప్పారు అది కరెక్ట్ పాత్ కాదు భారతదేశానికి. దే ఆర్ నాట్ ద రైట్ మెథడ్. కానీ ఇప్పుడు ఆ మెథడే మనకి మెడకి ఉచ్చులాగా బిగుసుకుపోయి బయటపడలేకుండా ఉన్నావు. ఎలా బయటపడాలి? ఖచ్చితంగా నువ్వు మళ్ళా అరవిందో చెప్పినటువంటి మాటల్ని నెమరేసుకోవాల్సిందే. మళ్ళా నేనే భారతదేశానికి స్వాతంత్రం ఇవ్వటానికి ప్రయత్నిస్తాను నేను. నా ఇంటిగ్రల్ యోగా దానికి ఉపయోగపడుతుంది. అందుకే ఈ కాంగ్రెస్, ఈ గందరగోళాలు, ఈ రెబిలియన్స్ అంతా కూడా కరెక్ట్ గా భారతదేశానికి స్వాతంత్రం రావు. ఒక యోగ శక్తి ఉంటేనే భారతదేశానికి స్వాతంత్రం వస్తుంది అని చెప్పి ఆయన ఆ దారి వదిలి ఈ దారిలోకి వచ్చింది. ఎందుకంటే నో ఆర్గనైజేషన్ ఇస్ కరెక్ట్. కరెక్ట్ గా చెప్పడానికి అవగాహన ఉన్నటువంటి వ్యక్తులు లేరు. ప్రతి వాడికి వాడి స్వార్థం, వాడి లీడర్షిప్, వాడి గొప్పతనమే తప్ప ఒక అవగాహనతో వెళ్ళాలి. కల ప్రయత్నం చేశాడు. భవానీ మందిర్ అనేటటువంటి ఆయన ప్యాంప్లెట్, మీరు వెతుక్కుని చదవండి, భవానీ మందిర్. ఆ భవానీ మందిర్ మళ్లీ కావాలి. గురువు గారి యొక్క మొదటి బుక్స్ అన్నిట్లో కూడా ఆ భవానీ మందిర్ కాన్సెప్టే ఉంటుంది. ఓ సింహం, ఓ జెండా, భారత మాత, భవానీ మందిర్ కాన్సెప్ట్. ఆల్మోస్ట్ అదే టైంకి ఈయన సావిత్రి, విక్రమ ఊర్వశీయము, లవ్ అండ్ డెత్ అనే మూడు ఆధ్యాత్మిక పుష్ట బ్యాక్గ్రౌండ్ మీద చేతులు అలా పెట్టాడు ఆయన అంతే. ఆ టైంలోనే ఇదంతా జరుగుతూనే ఉంది, ఇవి రాస్తూనే ఉన్నాడు ఆయన. ఆ సావిత్రి అన్నది అప్పుడు మొదలెట్టింది, 1950 వరకు ఆయన పూర్తి చేయలేదు. ఆ సావిత్రి యొక్క గొప్పతనం గురించి నేను మీకు చెప్తున్నాను కదా. ఒకేసారి 6 పుస్తకాలు సీరియలైజ్ చేయగలిగి, ఎక్కడి నుంచి సీరియలైజ్ చేయగలిగేవాడు అంటే ఆ బ్లాంక్ మైండ్ నుంచి. లెలే చెప్పినటువంటి బ్లాంక్ మైండ్ నుంచి చేపట్టుకునేవాడు, పెన్ను కాగితం మీద పెట్టేవాడు, రాసుకుంటాడు. ఇది అద్భుతంగా అలా 6-7 పుస్తకాలు కొట్టివేతలు లేకుండా సీరియలైజ్ చేయగలిగేటువంటి బ్రెయిన్, 49 సంవత్సరాల పాటు సావిత్రిని రాసి మోడిఫై చేస్తే ఆ సావిత్రి ఎంత గొప్ప గ్రంథమో మీకు అర్థం అవ్వాలి. రాసినవాడు ఎవడు, ఆ రాసినవాడి యొక్క టాలెంట్ ఎలాంటిది, అటువంటి వ్యక్తి దాన్ని ప్రతిసారి మోడిఫై చేస్తూ వచ్చాడు ఆయన. ఇన్నిసార్లు చివరి క్షణం వరకు మోడిఫికేషన్ చేస్తూనే ఉందండి. చివరికి ఆ సావిత్రి గురించి 2 విషయాలు మాత్రం మనం చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. 1 అశ్వపతి యోగ, 2 సావిత్రి యోగ. ఆ మొత్తము సావిత్రి 49 చాప్టర్స్ లో ఉందనుకోండి. అందులో మొదటి 22 చాప్టర్స్ అశ్వపతి యోగాకి సంబంధించి, తర్వాతది సావిత్రి యోగాకి సంబంధించి. ఈ అశ్వపతి యోగ, సావిత్రి యోగాలో ఉండేటటువంటి తేడాలను ఆ రెండింటిని కలిపి మన గురుదేవులు జీవన దేవతా సాధన అని అందజేశారు. 2 భాగాలుగా అందజేశారు. ఒకటే, మనం మెలకుగా ఉండేటప్పుడు చేయవలసినటువంటి సాధన. రెండవది మనం రాత్రి పడుకున్నాక చేయవలసినటువంటి సాధన. దాన్నే ప్రతిరోజు కొత్త జన్మ, ప్రతిరోజు కొత్త మృత్యు, ఆత్మబోధ తత్వబోధ. అంచేత దాన్ని మనం చాలా జాగ్రత్తగా అవగాహన చేసుకుని దాని గురించి మనం తర్వాత చర్చించుకుందాం. ఇంచేత ఈ సెషన్లో నేను మీకు చెప్పింది అర్థమైంది కదా, అరవిందో పాలిటిక్స్ గురించి, భారతదేశ స్వాతంత్రం గురించి ఏమని ఆలోచించాడు, భారతదేశాన్ని ఒక తల్లిగా గుర్తించాడు. ఆయన మృణాళీదేవికి ఉత్తరం రాస్తూ, తన భార్య ఉత్తరం రాస్తూ ఏం చెప్పాడు అంటే, నీ తల్లి ఛాతీ మీద ఒకడు కూర్చొని మీ తల్లి గొంతు ముందు నిలిపిస్తున్నాడు అని తెలిస్తే నువ్వేం చేస్తావు? తల్లిని రక్షించడానికి పరిగెడతావా, వదిలేస్తావా? అలాంటిది నీ తల్లి రెండు చేతులను నరికేశారు అని తెలిసిన వాళ్ళు ఏం చేయాలి? ఇప్పుడు పాకిస్తాన్ పోయింది అంటే మీరు బొమ్మ చూడండి, భారతదేశాన్ని మీకు ఎలా అనిపిస్తుందంటే రెండు చేతులు పోయినట్టు. ఎంత హాయిగా జీవిస్తున్నాము మనం, ఏ బాధ చీకు చింత లేకుండా. ఇంకా మాకు అది తీరలేదు, ఈ కోరికలు తీరలేదు, మాకు ఆ బాధలున్నా ఈ బాధలున్నాయని. మరి అరవిందో ఇంటిగ్రల్ యోగాతో దాన్ని సవరించవచ్చు అని చెప్పాడు, సవరించగలను అని చెప్పాడు. కానీ అన్ఫార్చునేట్ గా ఏంటి అంటే, ఇటు అరవిందో సొసైటీలో కానీ అటు కానీ భారతదేశానికి మనం ఏం చేయగలము యోగ విద్య ద్వారా అనేటటువంటి ప్రశ్న నాకు ఎక్కడా కనిపించటం లేదు. ఎక్కడా కూడా ఆ ప్రశ్న మనలోకి తలకెత్తే, మనం ఇప్పుడు కనుక ఆలోచించగలిగితే, అరవిందో చెప్పినటువంటి ఆ సుప్రామెంటల్ డిసెంట్ కనుక నిజంగానే ఆయన అక్కడ పెట్టి దాన్ని దింపగలిగేటటువంటి స్థాయికి మనం అందజేసి ఉంటే, ఖచ్చితంగా ఈ నెక్స్ట్ ఇయర్ లోపలే ఈ పాకిస్తాన్ ఇండియా కలిసిపోవాలి. దానికి కంకణం కట్టుకోగలిగే దమ్మున్న వాళ్ళు ఎవరైనా ఉంటే రండి, దానికి కావాల్సినటువంటి సాధనలు అవి మనం చేద్దాం. సరేనా? అన్నిటికంటే ముఖ్యమైన సాధన ఏంటి? స్వస్తి ప్రజాభ్య పరిపాలయంత న్యాయేన మార్గేణ మహిం మహిషాః గో బ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్య శాలిని ఏషోయం శోభరహితో బ్రాహ్మణా సంతు నిర్భయా సర్వే భవంతు సుఖితా సర్వే సంతు నిరామయా సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖమాప్నుయా అపుత్రాః పుత్రిణః సంతు పుత్రిణః సంతు పౌత్రిణః నిర్ధనాః సధనాః సంతు శరదాం శతం. ఓం శాంతి శాంతి శాంతి. సావిత్రి గురించి మదర్ చెప్పినటువంటి మాటలు వినండి. లెటస్ కంక్లూడ్. మంగేష్ నాట్కర్ణి అని ఇంగ్లీష్ ప్రొఫెసర్ అనుకుంటా ఆయన, ఆయన చెప్పిన మాటలు స్పీచెస్ ఇవి సావిత్రి మీద. మై చైల్డ్ ఎవ్రీథింగ్ ఈజ్ దేర్, సావిత్రిలో అన్నీ ఉన్నాయి. మిస్టిసిజం, అకల్టిజం, ఫిలాసఫీ, ద హిస్టరీ ఆఫ్ ఎవల్యూషన్, ద హిస్టరీ ఆఫ్ మ్యాన్, ఆఫ్ గాడ్స్, ఆఫ్ క్రియేషన్, ఆఫ్ నేచర్, హౌ ద యూనివర్స్ వాజ్ క్రియేటెడ్, వై, ఫర్ వాట్ పర్పస్, వాట్ డెస్టినీ. అంటే అందులో ఏమీ ఉంది? మిస్టిసిజం. మిస్టిసిజం అంటే భగవంతుడు ఉన్నాడు, ఏదో ఎక్కడ ఉన్నాడు, ఉచ్చలోకాల్లో మనకు పనికిరాడు. అకల్టిజం, భగవంతుడిని నిత్య జీవితంలో ఉపయోగించుకునే విద్య. ఫిలాసఫీ, హిస్టరీ ఆఫ్ ఎవల్యూషన్, పరిణామక్రమం యొక్క చరిత్ర. ద హిస్టరీ ఆఫ్ మ్యాన్, పరిణామక్రమంలో మానవ జాతి ఏం చేస్తుంది. ద హిస్టరీ ఆఫ్ ది గాడ్, దేవతల దేవుళ్ళ యొక్క చరిత్ర. ఆఫ్ నేచర్, ప్రకృతి. హౌ ద యూనివర్స్ వాజ్ క్రియేటెడ్, ఎలా సృష్టి మొదలైంది. వై, ఫర్ వాట్ పర్పస్, వాట్ డెస్టినీ. ప్రకృతి సృష్టి ఎందుకు సృష్టింపబడిందో కాకుండా ఎందుకు, ఏ ఉద్దేశంతో, దాని నియతి ఏమిటి, ఇదంతా కూడా సావిత్రిలో ఉంది. యూ కెన్ ఫైండ్ ఆల్ ఆన్సర్స్ టు ఆల్ యువర్ క్వశ్చన్స్ ఇన్ ఇట్. మీ ప్రతి ప్రశ్నకి కూడా అక్కడ జవాబు దొరుకుతుంది. ఎవ్రీథింగ్ ఈజ్ ఎక్స్ప్లెయిన్డ్, ఈవెన్ ద ఫ్యూచర్ ఆఫ్ మ్యాన్ అండ్ ఆఫ్ ఎవల్యూషన్, ఆల్ దట్ నోబడీ ఎట్ నోస్. అంతేకాకుండా మనిషి యొక్క పరిణామక్రమము, దాని భవితవ్యత గురించి కూడా చెప్పబడి ఉన్నది. హీ హాజ్ డిస్క్రైబ్డ్ ఆల్ దిస్ ఇన్ దీస్ బ్యూటిఫుల్ అండ్ క్లియర్ వర్డ్స్, సో దట్ స్పిరిచువల్ అడ్వెంచరర్స్ హూ విష్ టు సాల్వ్ ద మిస్టరీస్ ఆఫ్ ద వరల్డ్ మే అండర్స్టాండ్ దెమ్ మోర్ ఈజీలీ. ఆధ్యాత్మిక జగత్తులో సాహస యాత్రికులు, సాహస వీరులు, ఆధ్యాత్మిక సాహస వీరులకు రహస్యం ఏమిటి సృష్టి యొక్క అన్నది చాలా సింపుల్ గా, చాలా సహజంగా ఆయన సావిత్రిలో చెప్పాడు. బట్ దిస్ మిస్టరీ ఈజ్ వెల్ హిడెన్ బిహైండ్ ద లైన్స్ అండ్ వన్ మస్ట్ అచీవ్ ద రిక్వైర్డ్ స్టేట్ ఆఫ్ ట్రూ కాన్షియస్నెస్ టు డిస్కవర్ ఇట్. కానీ రహస్యము మాటల వెనకాతల దాగి ఉన్నది. ఏదైనా ఒక రహస్యము మాటల వెనకాతలే దాగి ఉంటే దాన్ని సంస్కృతిలో ఛందస్సు అంటారు. ఛందస్సు అంటే ఆ మాటలు మాటలు మాత్రమే కావు, ఆ మాటల వెనకాతల ఒక విశేషమైనటువంటి రహస్యం ఉంది అని. అదే రహస్యాన్ని సైన్స్ లో ఫార్ములా అంటాం. ఈజ్ ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్డ్, విజ్ ఈక్వల్ టు ఐఆర్, ఇవన్నీ ఛందస్సులు. ఎలాంటి ఛందస్సులు? విజ్ ఈక్వల్ టు ఐఆర్, మూడు అక్షరాలు కలిగినటువంటి ఛందస్సు. ఈజ్ ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్డ్, మూడు అక్షరాలతో పాటు ఒక అంకె కూడా ఉన్నటువంటి ఛందస్సు. ఇంకా ఏదైనా అలాంటి ఛందస్సులు చెప్పగలరా మీరు, మీకు తెలిసిన ఛందస్సులు సైన్స్ లో? సిఈజ్ ఈక్వల్ టు న్యూ ల్యాండా. ఇంకా పెద్ద ఛందస్సులు చెప్పండి. ఇన్ని చిన్న చిన్న ఇంకా నాలుగు అక్షరాలు వచ్చే పీవీఈజ్ ఈక్వల్ టు ఎన్ఆర్టీ. ఇంకా పెద్ద ఛందస్సులే ష్రోడింగర్ వేవ్ ఈక్వేషన్. తర్వాత ఛందస్సుల్లో అంటే అనంతమైనటువంటి ప్రకృతి రహస్యాలను దాచి ఉన్నటువంటి ఛందస్సులు అనేక అక్షరాల కలయికత ఏర్పడతాయి. అలాగా 32 అక్షరాలతో ఏర్పడేటువంటి ఛందస్సు, లలితా సహస్రనామం గురించి వివరించే ఛందస్సు, ఇవంతా కూడా అనుష్టుప్ ఛందస్సులో ఉంటాయి. 4 8 32 అక్కడ మరి ఏ ఛందస్సు రాశాడు? అదే వేద విజ్ఞానం అంతా కూడా, ఋషులు చెప్పిన వేద విజ్ఞానాన్ని తెలివి తెలియాలి ఎంత ముందుకు లాగాడు ఆయన. కానీ అంత ముందుగా ఆయన ఎంత లాగాడు అంటే మనకు కనీసం ఏదో విజ్ఞానం ఒక ఏబిసిడీదైనా తెలియాలిగా.
ఐన్స్టీన్ మాస్ ఎనర్జీ ఈక్వివలెన్స్ తెలుసుకోవాలి అంటే దానికి ముందు మాస్ అంటే ఏంటో తెలియాలి, ఎనర్జీ అంటే ఏంటో తెలియాలి. అంచేత హీ హాజ్ డిస్క్రైబ్డ్ ఆల్ దిస్ ఇన్ దీస్ బ్యూటిఫుల్ అండ్ క్లియర్ వర్డ్స్ సో దట్ స్పిరిచువల్ అడ్వెంచరర్స్ హూ విష్ టు సాల్వ్ ద మిస్టరీస్ ఆఫ్ ద వరల్డ్ మే అండర్స్టాండ్ దెమ్ మోర్ ఈజీలీ. ప్రకృతి రహస్యాలను చాలా సులభంగా అర్థం చేసుకోవటానికి ప్లస్ వేద విజ్ఞానంలో వాళ్ళు ఎక్కడ ఆగిపోయారో అక్కడ నుంచి కనీసం ఒక స్టెప్ అయినా ఆయన ముందుకు తీసుకెళ్లాడు. మనకి అర్థమయ్యి భగవంతుడు తెలియాలి ఆయన ఎంత స్టెప్ ముందుకు తీసుకెళ్లాడో, ఎక్కడికి వెళ్తుందో, ఏమవుతుందో. కానీ ఇదంతా తెలియాలి అంటే ముఖ్యంగా ఏం తెలియాలి, మన మనస్సుని ఒక పనిముట్టులాగా యూజ్ చేసుకోవటం తెలియాలి. మామూలు వ్యక్తులకి వైజ్ఞానికులకి ఉన్నటువంటి తేడా అది. మామూలు వ్యక్తి ఉన్నది ఉపయోగించుకోగలడు, వాడితో ఏదైనా జ్ఞానం చెప్తే వాడికి స్విచ్ నొక్కునాయన ఇది పనిచేస్తుంది, స్విచ్ నొక్కునాయన ఇది పనిచేస్తుంది అంటే చేసేస్తాడు. జ్ఞానం మాత్రమే ఉంది, విజ్ఞానము లేదు. విజ్ఞానం ఎప్పుడైతే వస్తుందో అది ఏదైనా పాడైపోతే దాని ముందు బాగు చేయగలుగుతాడు. ఎలా బాగు చేయగలుగుతాడు, మనస్సులో దాన్ని బాగు చేసేటటువంటి జ్ఞానం ఉంది వాడికి, మనస్సులో ఉంది. మంచిది ఇదంతా కూడా అరవిందో మాత్రమే కాదు, ఇప్పుడు ఇంజనీర్స్, డాక్టర్స్, లాయర్స్, బిజినెస్ పీపుల్ మనస్సు యొక్క శక్తిని ఉపయోగించుకుంటున్నారు. ఇట్ ఈస్ అన్ అడ్వెంచర్ ఇన్ మైండ్. సక్సెస్ఫుల్ బిజినెస్ పీపుల్ మనస్సు యొక్క శక్తిని పద్ధతి ప్రకారం ఉపయోగించుకోగలుగుతున్నారు. మిగతా వాళ్ళకి జ్ఞానం మాత్రమే ఉంది కనుక వాళ్ళ బిజినెస్ ఉత్తీర్ణం లేదు. అసలు కారణం అది, అక్కడ చదువు అక్కర్లేదు అన్నదానికి పెద్ద నిదర్శనం ఏంటి అంటే 5వ క్లాస్ కూడా పాస్ కానటువంటి వాడు సంవత్సరానికి 1,25,00,000 ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నాడు నాకు తెలిసి. అంటే ఇదేంటి, ఆయన కట్టేది అంటే ఆయన సంపాదన గ్యారంటీగా ఇంకా చాలా ఎక్కువే ఉండి ఉంటుంది. అంటే 1,25,00,000 రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ కట్టడానికి ఎంత సంపాదన ఉంటుందో అంతకంటే చాలా రెట్లు ఎక్కువ ఉండి ఉంటుంది. చివరికి ఆ ఇన్కమ్ ట్యాక్స్ కట్టకుండా ఉండటానికి అనేక వాళ్ల వాళ్ల చేతే ఫెయిల్యూర్ అవుతున్నటువంటి బిజినెస్ స్టార్ట్ చేయించాడు. ఎక్కుతుంది లేకపోతే ఫ్లాప్ చేద్దాం. కానీ ఆయన వాళ్ళ పిల్లల్ని అనవసరంగా మాకు చదువుకు పనికొస్తారు, వ్యాపారానికి పనికొస్తారని MBAలో అవి చదివిస్తే వాళ్ళకి ఉద్యోగాలు వెతుక్కుంటున్నారు తప్ప వ్యాపార దక్షత లేదు. చదివింది ఏంటి, మేనేజ్మెంట్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. మనస్సులోకి చదివిన విద్య వెళ్ళకపోతే ఉద్యోగాలు అడుక్కుంటావు, ఉద్యోగాలు వెతుక్కుంటాం. బుర్రలోకి వెళ్ళిందనుకో దానికి 5వ క్లాస్ కూడా చదవక్కర్లే. ఇప్పుడు ఉన్నటువంటి అనేక మంది కోటీశ్వరులు వాళ్ళే టు డిస్కవర్ ఇట్. ఆల్ ప్రొఫెసీస్, ఆల్ దట్ ఈస్ గోయింగ్ టు కమ్ ఈస్ ప్రెజెంటెడ్ విత్ ఎ ప్రిసైజ్ అండ్ వండర్ఫుల్ క్లారిటీ. అనేక భవిష్యత్తుకి సంబంధించినటువంటి భవిష్యత్ వాణులు కూడా 2 రకాలుగా చెప్పబడ్డాయి, ప్రిసైజ్, చాలా స్పష్టంగా టూకీగా చెప్పబడ్డాయి. 2వది ఏంటి, విత్ ఎ వండర్ఫుల్ క్లారిటీ, చాలా స్పష్టంగా చెప్పబడ్డాయి. ఎంత స్పష్టంగా ఉంటే అంటే ఆశ్చర్యజనకమైనటువంటి స్పష్టత అంది ఆవిడ, వండర్ఫుల్ క్లారిటీ. కానీ మనం సాహిత్యం చదివితే క్లారిటీ మాత్రమే కాదు, ఇంకా యాంబిగ్యూటీ అయి కాదు, అసలు మొత్తం సూపర్ కన్ఫ్యూజన్ గా ఉంటుంది. మదర్కి ఎలా కనిపిస్తుంది అది, వండర్ఫుల్ క్లారిటీను ప్రిసైజ్ గా ఉంది. అది ఇంచేత వేదాలు మనం చదివినప్పుడు సంస్కృతం మాత్రమే వచ్చినటువంటి వాడు వేదాలు చదివితే ఒక ముఖ అర్థం కాదు వాడికి. కాశీలో ఉన్నప్పుడు నేను అనేక మంది సంస్కృత పండితుల్ని అక్కడ, అసలు ఒక సెంట్రల్ యూనివర్సిటీ ఉంది సంస్కృత విద్యాపీఠం అని, సంస్కృతం మాత్రమే చెప్పడానికి. సరే బెనారస్ హిందూ యూనివర్సిటీలోనే సంస్కృతం వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ వేద మంత్రాలకు అర్థం చెప్పండి మాకు రాదన్నారు. నేను అనేక సార్లు ఉదాహరణ చెప్పినా మీ బుర్రలకు ఎక్కదది, నో అనే మాట కెమిస్ట్రీ వాళ్ళు చదివితే ఒకలాగా ఉంటుంది, ఇంగ్లీష్ వాళ్ళు చదివితే ఒకలాగా ఉంటుంది. కెమిస్ట్రీ వాడికి దాంట్లో ఉన్నటువంటి ఆ లోతులు వండర్ఫుల్ క్లారిటీతో తెలుస్తూ ఉంటాయి. తెలుస్తుందో తెలీదా? కెమిస్ట్రీ రాని వాడికి భలే ఆనందంగా ఉంటుంది, ఏ ఒక్క ముఖ అర్థం కాదు వాడికి. కానీ వాడు ఆ సంస్కృత శ్లోకాలు చదివేసుకుంటూ నేను చాలా భక్తుడిని అనుకున్నాడు అనుకో, చిన్నపిల్లలు ఆట అనుకోవాలి. కానీ చిన్నపిల్లలు నర్సరీ స్కూల్కి వెళ్ళి ఏబీసీడీలు నేర్చుకొస్తే మనం చాలా ముచ్చటపడతాం, చదువు వస్తుందని వాళ్ళకి. కానీ ఎన్నాళ్ళు మీరు ఆ నర్సరీను ఏబీసీడీ క్లాసుల్లో ఉంటారు అనేది గురువుల ప్రశ్న. మేము చాలా తెలివైన వాళ్ళం, మేము భక్తులం అని ఎన్ని యుగాలుగా ఆరుతులు పాటలు అన్ని పాడుకుంటున్నాం కదా, ఇంకా చాలు అది. ఆరుతులు పాటలతో ఏం అవ్వదు, ఒకటో క్లాస్లోనే ఉంటా ఉంటే ఎట్టా, దాన్ని రెండో క్లాస్కి వెళ్ళదలుచుకోలేదు అసలు. ఆ వెళ్ళగలిగినప్పుడు మీకు ఆ రెండు ఒకటేలు తెలుస్తాయి. ఆల్ ప్రొఫెసీస్ ఆల్ దట్ ఈస్ గోయింగ్ టు కమ్ ఈస్ ప్రెసెంటెడ్ విత్ ఎ ప్రిసైజ్ అండ్ వండర్ఫుల్ క్లారిటీ. శ్రీ అరవిందో గివ్స్ యూ ద కీ టు ఫైండ్ ద ట్రూత్, టు డిస్కవర్ ద కాన్షియస్నెస్ సో దట్ ద లైట్ మే పెనిట్రేట్ దేర్ అండ్ ట్రాన్స్ఫార్మ్ ఇట్. ఆ చేతనతో ఏం చేయాలి, మిమ్మల్ని మార్చాలి. ఓం భూర్భువ తత్సవితుర్వరిణ్యం భర్గో దేవసిధీమే ధియోయోన ప్రచురియ. నా యొక్క స్థూల సూక్ష్మ కారణ శరీరాల్లో అయినా లేకపోతే తన మనస్సు హృదయము జీవితంలో స్వహా మనస్సు భువ హృదయంలో భూర్ జీవితంలో మనస్సు హృదయము జీవితంలో తత్సవితురు వరేణ్యం. మనస్సులో ఏం పడాలి, ఆ వెలుతురు పడాలి. మనస్సులో ఆ వెలుతురు పడితే ఖచ్చితంగా వెలుతురు ఎక్కడికి వెళ్తుంది, హృదయంలోకి వెళ్తుంది. హృదయంలోకి వెళ్ళినటువంటి ఆ వెలుతురు ఏం చేయాలి, మీ ఆచరణ మార్చాలి, జీవితాన్ని మార్చాలి. మీరు ఎన్నిసార్లు ఒంగుర్భస్సు తత్సవితురు వరేణ్యం భర్గోదే వసతి ధ్యేయను ప్రచర్యత ఏం మారటం లేదు, మారాలి అని అనుకోవటం లేదు. మీరు ఎన్ని రకాల వేషాలు వేస్తారు, ఎందుకంటే నేను కొంతమంది ఎవరు చెప్పారు, మేము పొద్దున్నే ఎలా వస్తామండి మాస్టర్ అని. ఇమీడియట్ గా పక్కన ఉన్న వాళ్ళే ఎవరు చెప్పారు, హైదరాబాద్ వాళ్ళు రామయ్య కాలేజీకి 3 గంటలకి పేరెంట్స్ మఫ్లర్ కట్టుకుని. నువ్వేనా చెప్పింది, ఇంకా నేనేం జవాబు చెప్పాల్సిన అవసరం లేదు. అంత పోనీ చదువు మీద ఇంట్రెస్ట్ లేదు. ఇందాక ఎవరో చెప్తున్నారు ఆ టైంకి సినిమా వేస్తే ఎంత చెత్త సినిమా అయినా వచ్చేవాళ్ళు వస్తారు, నువ్వు నేను వెళ్ళకపోతాడు వేరే వెళ్ళేవాళ్ళు వస్తారు అన్నదానికి నేను ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది కనుక వెళ్తున్నారు వాళ్ళు. ఆ ఇంట్రెస్ట్ గురించి నేను మాట్లాడుతున్నాను. అంతేత మనం ఈ బయట కారణాలు చెప్పుకోకూడదు. ఇప్పుడు కూడా నువ్వు ఏదైనా చేయలేకపోతే దానికి ఏకైక కారణం ఏమిటి అంటే నీకు ఇష్టం లేదు. ఇష్టం ఉంటే గ్యారంటీగా దొంగతనంగానూ వెధవ పనులు చేస్తాను. అందుకే స్మగ్లర్స్ వాళ్ళు గురువులకు ఎందుకు దగ్గర అవుతారు అంటే, ఎందుకు దగ్గర అవుతారు అంటే దే ఆర్ ఆన్ ద రైట్ పాత్ ఫర్ ఎ రాంగ్ రీజన్. వాళ్ళు చేస్తున్న ఆచరణ కరెక్టే, ఎవడు ఏమి రాయడు, స్టేట్మెంట్స్ ఇవ్వడు, ప్రామిసులు చేయడు. కానీ స్మగ్లర్స్ అందరికీ తెలుసు ఏంటంటే వాళ్ళకి ఏదైనా అవుతే వాళ్ళ కుటుంబాలకి పరిపూర్ణమైనటువంటి రక్షణ ఉంటుంది. ఏ విధంగానూ వాళ్ళు గాభరపడాలి. ఎవడు ఏం మాట్లాడు, నేను చూసుకుంటాను నీ కుటుంబాన్ని నువ్వు చచ్చిపోతే అని ఎవడు ఏం ఉండదు అక్కడ. కానీ దే నో ఇట్. ఇప్పుడు పొలిటీషియన్స్ వాళ్ళు ఎందుకు సక్సెస్ఫుల్ అవుతున్నారు, మా వాళ్ళు తప్పు చేస్తే వాడు ఏం చేసినా సరే నువ్వు బయట ఉంచాల్సిందే వాడిని, అంతే కదా. అందువల్ల వాడు వెనకాతలు ఉన్నటువంటి ఆ మజిల్ పవర్ ఉన్నటువంటి వాళ్ళు అంత ధైర్యంగా పనులు ఎందుకు చేస్తారంటే దే నో మావాడు నేను రైట్ చేశానా తప్పు చేశానా అనే ప్రశ్న ఏం ఉదయించదు. నా వాడు కనుక వాడు బయటపడాలంటే మిగతా వాళ్ళు ఎంత గొప్పవాళ్ళైనా వాళ్ళు జైల్లో ఉన్న వాడు పట్టించుకోడు, మామూలు మనుషులు. మన భారతీయత యొక్క లోపము ఉన్నటువంటి ఆలోచన విధానం, ధైర్యము లేనటువంటి ఆలోచన విధానం, సాహసము లేనటువంటి ఆలోచన విధానము, పరిపూర్ణమైనటువంటి నపుంసకులు. ఆ నపుంసకుల్ని అడ్డు పెట్టుకుని మహాభారతం చేయించాడు కృష్ణుడు. ఆ మహాభారత కథలో ఉన్నటువంటి ఆ వ్యంగ్యం మీకు అర్థమవుతే భలే తమాషాగా ఉంటుంది. ఇచ్చామృత్యు కలిగినటువంటి వ్యక్తిని ఒక నపుంసకుడు చంపగలిగాడు, కానీ ఒక హీరో చంపలేకపోయాడు. చేత చాలా విచిత్రంగా ఉంటుంది మహాభారతం అది కనుక మనం లోతుల్లోకి వెళ్ళగలిగితే, ఇప్పుడు జరుగుతున్నటువంటి సంఘటనని కనుక చూసుకోగలిగితే, అద్భుతమైన శిఖండులందరూ కూడా భారతదేశంలో ఉన్నారు అని అర్థమైపోతూ ఉంటుంది. ప్రిసైజ్ ప్రిసైజ్ అంటే చాలా స్పష్టం. మన సత్తా ఏంటో మనకు తెలిస్తే దాన్ని సవరించుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. సత్తా తెలియకపోతే, రోగం ఎందుకు వచ్చిందో తెలియకపోతే ఆ రోగాన్ని నయం చేయలేము. క్యాన్సర్ ఎందుకు నయం చేయలేకపోతున్నారు, ఎందుకు వస్తుందో అర్థం కాలేదు. వాళ్ళు డయాగ్నైజ్ చేసేయగలిగితే ఫలానా కారణం వల్ల ఇది వస్తుంది అని ఖచ్చితంగా దానికి ముందు కనిపెట్టేస్తారు. లేకపోతే ముందు ఇంత వండర్ఫుల్ క్లారిటీ అంటే అర్థం అది. ఇంత మన యొక్క మానసిక స్థితిని మనం విశ్లేషణ చేసుకోగలగాలి. ఆ విశ్లేషణ చేసుకుని దానికి తగినట్టు మనం జీవించగలగాలి. అంచేత ఆల్ ప్రొఫెసీస్, ఆల్ దట్ ఈస్ గోయింగ్ టు కమ్ ఈస్ ప్రెసెంటెడ్ విత్ ఎ ప్రిసైజ్ అండ్ వండర్ఫుల్ క్లారిటీ. శ్రీ అరవిందో గివ్స్ యూ ద కీ టు ఫైండ్ ద ట్రూత్, టు డిస్కవర్ ద కాన్షియస్నెస్, సో దట్ ద లైట్ మే పెనిట్రేట్ దేర్ అండ్ ట్రాన్స్ఫార్మ్ ఇట్. ఆ ట్రాన్స్ఫర్మేషన్ చేయగలిగేటటువంటి ఒక మహామంత్రము గాయత్రి మంత్రము. అంచేత సావిత్రిలో అరవిందో ఏం చెప్పాడో దాన్ని ఎలాగ మానవ జాతికి అందజేయగలం అని ఇంకో మహనీయుడు ఆలోచించాడు. ఆలోచించి సరే ముందు గాయత్రి మంత్రాన్ని అందరికీ ఇచ్చేస్తే ఎవడో ఒకరికైనా ఫ్యూజ్ ఎగురుతుంది, వెలుగుతుంది, మిగతా వాళ్ళకి ఫ్యూజ్ ఎగిరిపోతుందేమో, మనకు తెలియదు ఏమవుతుందో. ఇప్పుడు క్యాన్సర్కి మందు కట్టాలి అంటే క్యాన్సర్ ఇన్స్టిట్యూట్స్ ఎన్ని ఉన్నాయి ప్రపంచంలో, ఒకటా రెండా మూడా? అందులో ఎంతమంది సైంటిస్టులు పనిచేస్తూ ఉంటారు? కొన్ని వందల మంది అయినా పనిచేస్తారు, వేలల్లో కూడా ఉంటుండవు. ఇవి వేల మంది అందరూ ఒకే ప్రశ్న. ఏంటి ఒకే ప్రశ్న? క్యాన్సర్కి మందు కాదు, క్యాన్సర్కి అది మెయిన్ కదా. నిరంతరము వాళ్ళ మనస్సు వెనకాకల ఆ భావన ఉంటుంది, ఆచరణ రకరకాలుగా మారుతూ ఉంటుంది. ఒక ఇన్స్టిట్యూట్ చేసిన ఎక్స్పెరిమెంట్ అందరూ చేశారనుకో, అన్ని ఇన్స్టిట్యూట్స్ అక్కర్లేదు కదా. అంతే ఆచరణ మారిపోతూ ఉంటుంది, థియో యోన ప్రచోదయాత్ మారిపోతూ ఉంటుంది. కానీ ఇదంతా ఎందుకు అంటే ఆ సత్యం యొక్క వెలుతురు ప్రపంచంలోకి వచ్చి ఈ ప్రపంచాన్ని మార్చివేయాలి. అందుకే గురువు గారి యొక్క గాయత్రి మంత్రము నేను చాలా సార్లు చాలా మందికి చెప్పాను. ఆయన గాయత్రి మంత్రం మనం చేస్తున్న గాయత్రి మంత్రం ఒకటి కాదు. బ్లేడ్ దొంగ చిన్నపిల్లాడి చేతిలో వేలు కోసుకునే బ్లేడ్, బ్రెయిన్ సర్జన్ చేతిలో ఉన్నటువంటి బ్లేడు ఒకటే అనుకుంటే మీరు మూర్ఖులు. ఒకటి ఎందుకు అవుతుంది? బ్రెయిన్ సర్జన్ చేతిలో ఉన్నటువంటి బ్లేడ్ ఏం చేస్తుంది? వండర్ఫుల్ రిజల్ట్స్ ఇస్తుంది. చేతకాని వాడి చేతిలో బ్లేడ్ ఏం చేస్తుంది? వాడు వేరు, వాడి చేతిలో తెగుతాయి. అందుకే గురువు గారి గాయత్రి వేరు, మనం చేస్తున్నటువంటి గాయత్రి వేరు. మరి చిన్న కుర్రాడి చేతిలో ఉన్నటువంటి బ్లేడ్కి, బ్రెయిన్ సర్జన్ లో ఉన్నటువంటి బ్లేడ్కి ఏంటి తేడా? బ్లేడ్ లో తేడా వచ్చేసిందా? ఎందులో తేడా వచ్చింది? మనకు నాలెడ్జ్ కావాలి, స్వాధ్యాయం కావాలి. గాయత్రి మంత్రం మీకు ఉపయోగపడాలి అంటే గాయత్రి మంత్రాన్ని అరవిందో యొక్క సూపర్ మైండ్ డిసెంట్, సూప్రామెంటల్ డిసెంట్ కి ఎలా ఉపయోగించుకున్నారో గురువు గారు డైరెక్ట్ గా ఓపెన్ గా ఆయన మొదటి ఇష్యూలో, అఖండ జ్యోతి యొక్క మొదటి ఇష్యూలో ఆయన రాసింది ఏంటి అంటే, మిమ్మల్ని స్వర్గం పృథ్వీ మీద స్వర్గాన్ని దింపటానికి కాదు, పృథ్వీనే స్వర్గంగా మార్చటానికి, ద ట్రాన్స్ఫర్మేషన్. అందుకని ఇక్కడ ఏం రాస్తాడు అంటే, శ్రీ అరవిందో గివ్స్ యూ ద కీ టు ఫైండ్ ద ట్రూత్, టు డిస్కవర్ ద కాన్షియస్నెస్, సో దట్ ద లైట్ మే పెనిట్రేట్ దేర్ అండ్ ట్రాన్స్ఫార్మ్. అక్కడ కాదు ట్రాన్స్ఫర్మేషన్ రావాల్సింది, మొట్టమొదట నీలో రావాలి ట్రాన్స్ఫర్మేషన్. సైంటిస్ట్ ముందు ఒక మందు కనిపెట్టడానికి ప్రయత్నం చేసి 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 చేస్తూ ఉంటే ఎప్పుడో క్యాన్సర్కి మందు దొరుకుతుంది. దొరికేట అది అందరికీ వస్తుంది, అప్పుడు అందరూ మామూలుగా వాడేసుకుంటూ ఉంటారు. దాని తర్వాత మళ్ళీ వాడిని తిట్టచ్చు, ఈ మందు వల్ల నాకు సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయని, అది వేరే విషయం. అందువల్ల ఆ మాట నాకు గుర్తు రావటం లేదు. చాలా అద్భుతమైనటువంటి మాట వాడతారు వాడు, స్వర్గ్ స్వర్గధర, రెండు ఒకటే ధర. ఏదో ఏం మాట అవుతాయని తెలుగులో అర్థమైంది కదా ఆయన ఉంటే చూడు, ధర్తీ కోహి స్వర్గ బనాని ఆయి, కానీ పైన అంటే ధర్తీ పర్ స్వర్గ నహీ లానా, ఏం మాట అవుతాయని తెలుగులో అర్థమైంది కదా ఆయన ఉంటే చూడు, ధర్తీ కోహి స్వర్గ బనాని ఆయి, కానీ పైన అంటే ధర్తీ పర్ స్వర్గ నహీ లానా, అంటే పృథ్వీ మీదకి స్వర్గాన్ని తీసుకురావటం కాదు, పృథ్వీ స్వర్గంగా మార్చటం. ఆ తేడా అర్థమవుతుంది కదా, అది గాయత్రి మంత్రంతో చేయదలుచుకున్నది. గురువు గారే కాదు మన ఋషులందరూ కూడా చేయదలుచుకున్నది అదే. అందుకే గాయత్రి మంత్రం దీక్ష తీసుకోగానే ద్విజత్వం అంటాం మనం, ఇంకొక జన్మ అంటాం. ఎటుచి ఏంటి, ఆ లెవెల్ మారుతూ ఉంటుంది. ఒకటో క్లాస్ వాడు చదివేటటువంటి లెవెల్, రెండో క్లాస్ చదివేవాడు అంటే ఏబిసిడి లెవెల్, అక్షర జ్ఞానం అదే. ఎక్కడుంది తీసేది, సరే అంతే. ఆ ట్రాన్స్ఫర్మేషన్ సావిత్రితో ఎలా జరుగుతుంది అన్నది మనకి చాలా అర్థం అవ్వాలి. ఎందుకు అర్థం అవ్వాలి అంటే అదొక్కటే ఆయన చాలా అవస్థపడి రాశాడు. ఆయన లాంటివాడు 50 ఏళ్ళు పట్టింది ఆయన గది రాయటానికి, 50 ఇయర్స్ ఆ మేధస్ ఉన్నటువంటి వాడికి. మరి దాన్ని ఎంతలాగా ఆయన పాలిష్ ఎందుకు చేసి ఉంటాడు, ఆయనకు అర్థమైపోయింది కదా. మానవ జాతి దాన్ని చదువుకుంటే ఏంటంటే సంస్కృతం అర్థం అవటం మానేస్తుంది. సంస్కృతంలో ఉన్నటువంటి లోటుపాట్లు, సంస్కృతం యొక్క పదాల యొక్క అంతరార్థాలు ఖచ్చితంగా ఇంగ్లీష్ కంటే సంస్కృతం చాలా గొప్పదే, ఎందులో డౌట్ ఏమీ లేదు. కానీ పెద్ద గొడవ ఏంటి అంటే ఆ ఋగ్వేదాలు అవంతా కూడా ఆ పుస్తకాలు మొన్న వైజాగ్ నుంచి తీసుకొచ్చాను నేను, కృష్ణయజుర్వేదీయ తైత్తరీయ సంహిత అవంతా. అది మనకు ఎప్పుడు అర్థం అవుతుందంటే ఇంగ్లీష్ వచ్చిన వాడు దాని అర్థం ఇది అని రాస్తే, రాస్తే మనకు అర్థం కాదు అది. అంచేత పాపం అరవింద యొక్క నాన్ననే కాదు మన తల్లిదండ్రులు కూడా మనకి మంచి ఎడ్యుకేషన్ ఇచ్చారు. అసలు ఇంగ్లీషే, అసలు ఇంగ్లీష్లో మాట్లాడితేనే మనకి చాలా ఎక్కువ అర్థం అవుతాయేమో. తెలుగులో మాట్లాడినా కొన్ని అర్థం కావు, మన ఏదైనా కాస్త గట్టిగా బల్ల కొద్ది బల్ల విరక్కొట్టి చెప్పాలి అంటే మనం ఇంగ్లీష్లోనే వాడాలి, అది పవర్ రావటానికి. ఆ పవర్ని ఆయన అందులో తెచ్చుకున్నాడు సావిత్రిలో. హీ హ్యాస్ షోన్ ద పాత్ వేర్ బై వన్ కెన్ లిబరేట్ వన్ సెల్ఫ్ ఫ్రమ్ ది ఇగ్నోరెన్స్ అండ్ క్లైంబ్ రైట్ అప్ టు ద సూపర్ కాన్షియస్ స్టేజ్. మామూలుగా ఉన్న మన చేతనత్వం నుంచి ఆ సూపర్ కాన్షియస్ స్టేజ్, అతీంద్రియ చేతనత్వం అనుకుందాం ముందు, కానీ అతీంద్రియ చేతనత్వాన్ని అరవిందో హయ్యర్ మైండ్ అన్నాడు. ఏం లేదన్నాడు అందులో అతీంద్రియ చేతనత్వాన్ని, హయ్యర్ మైండ్ తర్వాత ఇల్యూమిండ్ మైండ్ అన్నాడు. గాయత్రి మంత్రము ఆ ఇల్యూమిండ్ మైండ్ వరకు తీసుకెళ్తుంది, దాని తర్వాత ఇంట్యూషన్, ఇంట్యూషన్ తర్వాత ఓవర్ మైండ్, ఓవర్ మైండ్ మైండ్ తర్వాత సూపర్ మైండ్, సూపర్ మెంటలైజ్ సూపర్ మైండ్. ఆ సూపర్ మైండ్ గురించి చెప్పాడు ఆయన. హీ హాజ్ షోన్ ద పాత్ వేర్ బై వన్ కెన్ లిబరేట్ వన్ సెల్ఫ్ ఫ్రమ్ ది ఇగ్నోరెన్స్ అండ్ క్లైంబ్ రైట్ ఆన్ టు ద సూపర్ కాన్షియస్ స్టేట్. యూ విల్ ఫైండ్ ద హోల్ జర్నీ ఇన్ డీటెయిల్ అండ్ యాజ్ యూ గో ఫార్వర్డ్ యూ కెన్ డిస్కవర్ థింగ్స్ ఆల్ టుగెదర్ అన్నోన్ టు మ్యాన్. దట్ ఈజ్ సావిత్రి అండ్ మచ్ మోర్. ఇప్పుడు కెమిస్ట్రీ, ఎలక్ట్రిసిటీ ఇవంతా కూడా చదువు రాని వాడు వాళ్ళు కనిపెట్టారు. ఫ్యారడే అనేటటువంటి వాడు 5వ క్లాసు 6వ క్లాసు చదివాడు, హీఈస్ ది బుక్ బైండర్. ఆయన ఫ్యారడేస్ లాస్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ కనిపెట్టాడు. కనిపెట్టిన తర్వాత దాన్ని పద్ధతిగా మనం నేర్చుకోవటానికి ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. ఆ తేడా అర్థం చేసుకోండి ఏంటో. ఫ్యారడే కనిపెట్టింది ఇంట్యూషనల్ మైండ్తో, అతనికేం తెలీదు ఆ మైండ్ ఇంట్యూషన్ లెవెల్ నుంచి వచ్చింది. అంతేంటి, సడన్ గా ఆ ప్రేరణ ఆ స్ఫూర్తి వచ్చింది ఆయనకి, ఆ రహస్యాన్ని కనిపెట్టేశాడు. ఈ రహస్యాలన్నీ కనిపెట్టేది ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఇంట్యూషన్ మైండ్ నుంచి వస్తుంది. దాన్నే మనము మన భాషలో విజ్ఞానమయ కోశము అంటాం. విజ్ఞానమయ కోశము అంటే సైన్సే కదా. విజ్ఞానమయ కోశ జాగరణ ఎలా జరుగుతుంది, ఆ సైన్స్ ఎలా డెవలప్ అవుతుంది అంటే ఆయన ఫారడే గారు మిగతా వాళ్ళు అవంతా కనిపెట్టాక ఇంట్యూషన్తో. ఈ కింద ఉన్నటువంటి హయ్యర్ మైండ్ ఏం చేసింది, వాటన్నిటిని ఒక పద్ధతి ప్రకారం పెట్టింది. అంటే ఇప్పుడు మన స్కూల్స్ లో కాలేజెస్ లో అంతా ఏం చేస్తూ ఉంటాం, ముందిచ్చరు ముందిచ్చరు ముందిచ్చరు. కనిపెట్టిన వాళ్ళు మాత్రం ముందు ఇది కనిపెట్టాలి అది కనిపెట్టాలి అని ఏం లేదు. వాడు ఏదో పద్ధతి ప్రకారం ఆ ఇంట్యూషన్ ఎలా డెవలప్ అయిందో అలాగా కనిపెట్టేస్తూ వచ్చారు. ఆ కనిపెట్టేస్తూ వచ్చాక ఆ కనిపెట్టిన దాని అన్నింటినీ ఏం చేస్తాం మనం, ఒక క్రమ పద్ధతిలో పెట్టుకుంటాం. క్రమ పద్ధతిలో పెట్టుకోవటం వల్ల ఏమైంది, ఆ ఇంట్యూషన్తో దిగినటువంటి దాన్ని భౌతిక జీవితాన్ని ట్రాన్స్ఫార్మ్ చేయడానికి ఉపయోగపడింది. ఆ ఎలక్ట్రిసిటీ ఏం చేయగలిగింది ఇప్పుడు మన భౌతిక జీవితాన్ని మార్చివేసింది కదా. ఒక 20 ఏళ్ల కిందట ఉన్న జీవిత విధానానికి ఇప్పుడున్నటువంటి జీవిత విధానానికి మీకు ఎప్పుడు అర్థమవుతుంది అంటే, బై ఛాన్స్ ఎవడో 20 ఏళ్ల కిందట నిద్రపోయాడు అనుకుందాం, ఇవాళ వాడు నిద్రలేచాడు అనుకోండి ఇండియాలో, వాడు కన్ఫ్యూజ్ అయిపోతాడు అసలు వాట్ ఈస్ దిస్, ఏంటి మ్యాజిక్ అంటే. మనకి ఎందుకు మ్యాజిక్ లా కనిపించటం లేదు అంటే అదేమవుతుంది, పద్ధతి ప్రకారం మనకి అందజేయబడుతుంది. తేడా అర్థమైందా? ఎందుకంటే ఈ మానసిక స్థితులు మనకు అర్థం అవుతాయి తప్ప, అసలు మన ఋషులు ఆల్మోస్ట్ ఈ మానసిక స్థితులు ఉన్నాయని ఊహించారు. వాళ్ళు ఆ స్థితికి వెళ్ళలేకపోయినా ఓం భూ ఓం భువ ఓం స్వ ఓం మహ ఓం జన ఓం తప ఓం సత్యం ఆ 7 ప్లేన్స్, దాన్నే అరవింద్ ఏం చెప్తాడు, హయ్యర్ మైండ్ ఇల్యూమిన్డ్ మైండ్ ఇంట్యూషన్ ఓవర్ మైండ్ సుప్రమెంటల్ మైండ్ దాని తర్వాత సచ్చిత్ ఆనంద్ ఉంది అంటాడు. మన ఋషులు ఊహించలేదని కాదు, కానీ ఆ స్థితికి వెళ్లాల్సిన పరిణామ క్రమంలో కావాల్సినటువంటి మానసిక స్థితి లేదు. ఆ మానసిక స్థితి ఎప్పుడు తెచ్చుకోగలుగుతాం మనం, ఆ పైన ఉన్నటువంటి మనసులో ఉన్నది కిందకి దిగితే. దాన్నే మనం అవతారము అంటాం. అంటే అవతారాలన్నీ ఏం చేస్తాయంటే ఆ పైన ఉన్నటువంటి దాన్ని కిందకి దింపుతూ ఉంటాయి. ఆ కిందకి దింపినప్పుడు మనం ఏం చేయగలుగుతాం, ఆ పొందినటువంటి జ్ఞానాన్ని ఒక క్రమ పద్ధతిలో మనం నేర్చుకోగలుగుతాం. అరవింద యొక్క సావిత్రి యొక్క గొప్పతనం ఏంటి అంటే, సూపర్ మైండ్ ని కూడా ఆయన ఒక క్రమ పద్ధతిలో పెట్టేశాడు. 50 ఏళ్ళు అందుకు కష్టపడాల్సి వచ్చింది ఆయన. ఎందుకంటే ఆయనే ఎక్స్పెరిమెంట్ చేసుకోవటం, ఆయనే అంతా రాసుకోవటం. ఒక్కొక్క సైంటిస్ట్ ఒక్కొక్కటి కలుపుంటే ఈనాడు ఉన్నటువంటి మన సైన్స్ డెవలప్ అయింది. ఎలక్ట్రిసిటీలోనే మనం అనేక మంది సైంటిస్టుల పేర్లు చెప్తాం మనం. ఇక్కడ అరవింద్ ఏంటంటే ఆయనే సైంటిస్ట్, ఆయనే రాసుకోవడం, ఆయనే చదువుకోవడం. అంతేత ప్రతిసారి సావిత్రి ఎందుకు మార్చాల్సి వచ్చింది ఆయన? ఒక్కొక్క కొత్త కొత్త రీసెర్చ్ వస్తూ ఉంటే ఏం చేయాల్సి వస్తుంది మరి, కొత్త కొత్త పెట్టాలి. కానీ ఒక క్రమ పద్ధతిలో పెట్టేశాడు తమాషాది. అంతేత ఎవరైనా కూడా ఆ సూప్రామండలి దగ్గరికి వెళ్ళదలుచుకుంటే వేదాలు చదువుకున్న వెళ్తారు. ఇంకేంటి, ఆయన వేదాలు చదివి అక్కడికి వెళ్ళాడు ఆయన. హైన్స్ టుడే కాస్మిక్ ఫైర్ అని, స్టడీ ఇన్ వేదాజ్ అని చాలా బుక్స్ రాశాడు ఆయన. ఇప్పుడు ఈయన ఆర్ఎల్ ఆక్రే అనుకుంటా ఈ వాల్యూమ్స్ అన్ని రాసింది. అరవింద భక్తుడే, మొత్తం వేదాలన్నింటినీ కూడా అరవింద కాన్సెప్ట్స్ చాలా స్పష్టంగా రాయగలిగాడు. కానీ ఇదంతా కూడా అరవింద ఊహించేసుకుని ఏమేం చేయాలో ఒంటరిగా 1920 మదర్ వచ్చిన తర్వాత ఇంకా ఆశ్రమ సంఘం నువ్వు చేసుకో తల్లి, ఇంకా వీళ్ల ప్రశ్నలకు నేనే కలదవాలి చెప్పేది. ఎందుకంటే నాకు పరమానందదాయకమైనటువంటి ఒక సంఘటన జరిగింది అసలు చీరాల్లో. అసలు అంత ఆనందదాయకమైనటువంటి సంఘటన జీవితంలో జరుగుతుందని అనుకోలే. గాయత్రి మంత్రం చాలా గొప్పది. గాయత్రి మంత్రంతో భగవంతుడు దేవుడు మీరు ఏది కావాలంటే అదంతా పొందేయవచ్చు అని గంటన్నర పాటు అనర్గళంగా చెప్పాను నేను. నాకే చాలా ముచ్చట వేసేసింది అసలు. అప్పుడు ఎవరైనా నాకు టేప్ చేసి ఉంటే బాగుందో అనుకున్నా కూడా ఒకసారి చాలా బాగా చెప్తాను కదా. దాని తర్వాత ఒక అతను వచ్చాడు, బాగా డ్రెస్ చేసుకుని ఉన్నాడు, బాగా చదువుకున్నట్టున్నాడు, కొంచెం వయసులో ముసలాడు అన్నాను. కానీ అతను నా దగ్గరికి వచ్చి భయంకరమైనటువంటి ప్రశ్న ఇచ్చాడు. నేను గంటన్నర సేపు చెప్పిన దానికి అందుకు పరమానందం అయింది. అతను ఏమన్నాడంటే, ఇంతకీ మాస్టర్ దేవుడు ఉన్నాడా లేదా, అంటే నేను ఎంత బాగా చెప్పాను అన్నది పెద్ద క్వశ్చన్ కాదు. ప్రశ్న ఏంటంటే ఎదుటిన్న వాడి బుద్ధి ఎలా ఉంది అని, దాన్ని బట్టి రియాక్షన్స్ వస్తాయి తప్ప. అందుకే ఒకే క్లాసులో ఫెయిల్ అయ్యే స్టూడెంట్స్ ఉంటారు, గోల్డ్ మెడల్స్ ఉన్నవాళ్ళు ఉంటారు. దానికి నేను ఇచ్చిన జవాబు కూడా నాకు చాలా ముచ్చటేసింది. దేవుడు లేడు అన్నాను, ఆయన ఎంత ఆనందంతో నేను అదే అనుకున్నానని వెళ్ళిపోయాడు. మీరు మారాలి అంటే మనం కాస్త జీవితంలోకి కిందకి దిగాలి అంటే, ఆధ్యాత్మికత మన జీవితంలోకి అవతరణ జరగాలి అంటే మనం మారగలగాలి. కృష్ణుడు యొక్క గొప్పతనాన్ని గోపాలకులు వాళ్ళకి ఎందుకు అర్థమైంది అంటే, అక్కడ రాజు చంపేస్తాడు అని తెలిసినా కూడా కృష్ణుని వదలలేదు వాళ్ళు. తెలియదు వాళ్ళకి కృష్ణుడు అక్కడ ఉంటే చంపేస్తారని, వాళ్ళే వదలలేదు. అంతేత ఆ మానసిక స్థితి లేనంత వరకు కూడా ద్విజత్వం అంటారు. అంటే ప్రాణాలు పోతే పోతాయి, నేను మళ్లీ పుడతాను, కానీ నేను ఈ జ్ఞానాన్ని సంపాదించుకుంటాను అన్నవాడికి ఏదైనా జ్ఞానం వస్తుంది తప్ప, ఆ పద్ధతి ప్రకారం కావాల్సినటువంటి జ్ఞానానికి ప్రాణాలు ఇచ్చేయక్కర్లే. సైంటిస్టులు ప్రాణాలు ఇచ్చుకున్నారు, మనకి తెలియదు వాళ్ళు ఎన్ని బాధలు పడేవంతా తెలుసుకున్నారు. ఇప్పుడైతే సైంటిస్ట్ కంటే జీతాలు అవి ఉన్నాయి, కానీ ఒక 100 ఏళ్ల కిందటి వరకు సైంటిస్ట్ జీతాలు ఏం లేవు. వాడికి ఇంట్రెస్ట్ ఉంది కనుక వాడు చదివాడు, వీడు వాడికి ఇంట్రెస్ట్ ఉంది కనుక ఆ పని చేస్తాడు. వీడు సైంటిస్ట్ అంటే పిచ్చివాళ్ళని ఉద్దేశం. ఇప్పుడు 100 ఏళ్ల దగ్గర నుంచి కాబట్టి కాస్త సైన్స్ కొంచెం విలువ వచ్చింది. 60 ఏళ్ల కిందటి నుంచి కాస్త పద్ధతి ప్రకారం చదువుకోవటం విద్య అది జరిగింది. ఆధ్యాత్మికతలో ఆ మార్పు మనం తీసుకురాగలగాలి. ఆ మార్పుకి కావలసినటువంటి చరణాలు ఈ గురువులందరూ తయారు చేశారు. ఒక్కొక్కడు ఒక్కొక్క చరణాన్ని అందించారు. శ్రీరామకృష్ణ పరమహంస ఈ దత్త సాంప్రదాయంలో అవతరించినటువంటి మహానుభావులు, శ్రీ అరవిందో, శ్రీరామశర్మ ఆచార్య, లహరి మహాశయ, 5 అంగాలు మనకున్న 5 ఇంద్రియాలే. ఈ 5 గురే గొప్పవాళ్ళ మన దేశంలో మనకి తెలిసిన భాషలో మనకి చెప్పిన వాళ్ళు వీళ్ళు ఉండే ఉంటారు. మిగతా దేశాల్లో కూడా ఆవిడే తెలిసేవాడు ఉన్నాం, అంతేం గుడ్డిపోలేదు ప్రపంచం. కానీ భారతదేశంలో మాత్రమే దీన్ని ఒక పద్ధతిగా అందచేయడానికి ప్రయత్నం చేశారు. అందులో వీళ్ళ అరవింద యొక్క పాత్ర మాత్రము సుప్రీం. మిగతా అందరి గురువుల్లో రామకృష్ణ పరమహంస చేశాడని చెప్తూనే ఉన్నాయి కదా, కానీ రామకృష్ణ పరమహంస చేసిన దానికి అరవింద చేసిన దానికి తేడా ఏంటి అంటే, రామకృష్ణ పరమహంస చేసింది కొంతమంది మాత్రమే అర్థమవుతుంది, కొంతమంది భావ సంవేదన ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే రామకృష్ణ పరమహంస యొక్క గొప్పతనం అర్థమవుతుంది. ప్లస్ ఆయన బెంగాలీలో ఏం చెప్పాడు, ఎలా చెప్పాడు అంటే, అరవిందోది ఏంటి అంటే స్పెషల్ కాంట్రిబ్యూషన్ ఇంగ్లీష్లో చెప్పాడు. ఇంగ్లీష్లో చెప్తేనే మనకు అర్థమవుతుంది, తెలుగులో కూడా అర్థం కాదు. మీరు చూడండి కావాలంటే అరవిందో పుస్తకాలు తెలుగులో కూడా ఉన్నాయి, ఒక ముఖ అర్థం కాదు. నిన్న నువ్వు ఏదో పుస్తకం ఇచ్చావు, నాకు ఒక ముఖ అర్థం కాలేదు వాడు ఏం రాశాడు. అదే బుక్ ఇంగ్లీష్లో చదివాను, అర్థమైంది. ఆ క్లారిటీ, ఆ లాంగ్వేజ్ యొక్క క్లారిటీ. అంతేత ఇక్కడ సందేశ స్వర్గ కా నహి ధరా పర లాయి, ఇస్ ధర్తీ కో హి స్వర్గ బనాని ఆయి. స్పష్టంగా అరవిందో లక్ష్యము శ్రీరామ్ శర్మ ఆచార్య ఎలా ముందుకు లాగాడో మీరు చదివితే అర్థం అవటం, టు ట్రాన్స్ఫార్మ్ ది ఎర్త్. అరవిందో యొక్క ఉద్దేశం ఈయనేం చెప్తాడు, మొదట గాయత్రి మాత బొమ్మ వేసి మొదటి పేజీలోనే అఖండ జ్యోతి స్టార్ట్ చేసినప్పుడు, సందేశ స్వర్గ కా నహి ధరాపరి లాయి, స్వర్గం నుంచి ఏదో హయ్యర్ మైండ్ నుంచి అక్కడి నుంచి నేనేమి సందేశము ఇవ్వటం లేదు. ఈస్ ధర్తీ కుహి స్వర్గ బనానే ఆయి, ఈ ఎత్తనే స్వర్గంగా మార్చేయటానికి నేను తీసుకొస్తున్నాను. స్వర్గం అంటే నేను చాలాసార్లు చెప్పాను, నేను మీకు స్వర్గం అంటే మీకు కావాల్సిన కోరికలన్నీ తీరిపోవటం కాదు. ఆమంతా తీరకపోతే మా కిందకి ఇదంతా మార్చుతారు అనేది రోజులేండి. ఆ ప్రశ్నకి నా దగ్గర జవాబు లేనే లేదు. అమరత్వం పొందినటువంటి వ్యక్తులు ఉండేది స్వర్గము. అమరము అంటే అర్థం ఏంటి? అంచేత నేను దాన్ని సాధించాను, భౌతిక శరీరంలోనే ఉండి మృత్యువుని దాటగలము. అని నేను నిరూపించడానికి ప్రయత్నం చేశాను. నేను నిరూపించేసుకున్నాను, ఇట్ ఈస్ పాసిబుల్. మరి శరీరం వదిలేశాడు కదా, మనలాంటి వాళ్ళు ఉంటే ఆయన ఇంకో 20 జన్మలు ఇచ్చినా కూడా శరీర రోగులతోనే ఉండాలి. ఆయన కాన్సెప్ట్స్ అర్థం చేసుకునేటటువంటి వ్యక్తులు ఇంకా ఈ క్లాసెస్ లో బయటపడతారు అని నా కోరిక. ఈ క్లాసెస్ అందుకు పెడుతున్నాడు. ఇంకా చాలు, ఇది చాలా విషవృక్షాలు ఉన్నాయి, చాలా కోరికలు ఉన్నాయి మనకి. ఈ కోరికలన్నీ ఏం తీర్చినా మీ కోరికలకు అంత ఉండదు. అందుకే మీకున్న కోరికలకి నేను మోడర్న్ రూపం ఇచ్చాను. ఎంతైనా అరవిందో గురించి కొంచెం చదివినాను కదా, ఎంసెట్ టు ఎంసెట్ అని. అంటే ముందు మీరు ఎంసెట్ తో మీ కోరికలు స్టార్ట్ అవుతాయి, తర్వాత మీ పిల్లవాడికి ఎంసెట్ నుంచి స్టార్ట్ అవుతాయి మేడం. అంచేత మీ కోరికలంతా ఎంసెట్ టు ఎంసెట్ లో అయిపోతాయి. ముందు మీరు ఎంసెట్ చేసుకోవాలి. కానీ నాకు ఇప్పటికీ అనుమానం, అందరూ డాక్టర్లు, అందరూ ఇంజనీర్లు అయిపోతే ఇంకా పేషెంట్స్ ఎవరు ఉంటారు అని. అందరూ ఇంజనీర్స్ అయిపోయారు అనుకోండి, మరి మీకు అనుమానాలు నేను రావు. ఎందుకంటే మీ దృష్టిలో అది తప్ప ఇంకా జీవించడానికి మిగతా వాళ్ళందరూ కూడా ఈ లెక్చరర్స్, ఈ లాయర్స్, ఈ పొలిటీషియన్స్, ఈ బిజినెస్ పీపుల్ ఎందుకు పనికిరారనమాట, అనవసరం అనమాట ప్రపంచానికి. అంతే కదా, ఇంకా ఆ మానసిక స్థితిలో ఉన్న వాళ్ళకి అరవింద గురించి, దాని గురించి మనం ఎలా పట్టుకోగలం? తర్వాత మీరు ఎందుకు చెప్తున్నారు మాస్టర్ నుంచి అంటే, మీ ఆత్మలకు ఆ జ్ఞానం ఉంది, లేకపోతే ఇక్కడ వచ్చి కూర్చోరు కదా. మీ ఆత్మలకు ఉంది ఆ తపన, ఈ వాతావరణం మిమ్మల్ని కలుషితం చేస్తుంది. ఆ వాతావరణాన్ని బట్టి చేయాలి అనుకుంటున్నారు. దానికి ఏం చేసుకోవాలి? అరవిందో చేసిన ఒకే ఒక నచ్చింది, మనని మనం మార్చుకోవటమే. అంతకంటే ఇంకో దారి లేదు. బయట వాడికి ఏమనుకుంటున్నాడు, వాళ్ళు అంటున్నారండి మీకు బుద్ధుందా, బుద్ధున్నే వెళ్తున్నావు నువ్వు క్లాస్కి, మా ఇంట్లో అడుగుతున్నానండి. నేను ఎంత క్లాస్కి పొద్దున్న 3:30కే వెళ్తే కూడా ఆవిడ ఏమండు, రాత్రల్లో అక్కడ ఉండిపోయినా ఆవిడ ఏమండు. కానీ ప్రపంచాన్నే మార్చివేయగలిగేటటువంటి శక్తి సామర్థ్యాలు మనం పెంచుకోవటానికి వెళ్తున్నాము అంటే నీకేమైంది అని అడుగుతాడు. ఇమీడియట్ క్వశ్చన్, నీకేమైంది? MBBS చదవాలి అనిపించుకుంటున్నాను నా పిల్లవాడిని. ఏమవుతుంది చదువు, ఎన్నడు పడుతుంది డాక్టర్ అవటానికి? మరి ఇక్కడ నువ్వు ఏమైంది అడిగి ఆ మూర్ఖులకి ఏం చెప్పాలి? ఒరే నువ్వు మూర్ఖుడు అను అనగలగాలి నన్ను. ఆ పిచ్చి ప్రశ్న అయిపోక నీ కొడుకుని నువ్వు ఇంజనీరు డాక్టరు చేయించాలంటే ముందు నీ డబ్బు పోతుంది, నీ ఆస్తి నమ్ముకుని నువ్వు చదివిస్తున్నావు. నీకేం లాభం అయింది MBBS చదువుతూ ఉంటే? ఆస్తి అమ్ముకున్నానండి. వాడెవడు అరుంధతి నక్షత్రం ఏదో కనిపిస్తూ ఉంటే అప్పు కనిపించిందంటాడే. అలాగా ఏమొస్తుంది? ఇప్పుడేం రాదు, ఏమో ఈ జన్మలో వస్తుందో ఇంకో జన్మలో వస్తుందో. కానీ వివేకానంద దగ్గర నుంచి గ్యారంటీ ఇచ్చేది ఏంటంటే, విత్ ఇన్ ఫ్యూ ఇయర్స్ మీరు కనుక ఎలా ఇంజనీర్స్ డాక్టర్స్ గా మారగలుగుతున్నారు, మిమ్మల్ని మీరు మార్చేసుకోగలరు, మిమ్మల్ని మీరు మార్చేసుకోవాలి. పక్క వాళ్ళకి ఆ మార్పు అర్థం అవుతుందా, అర్థం అవుదా? అద్భుతమైనటువంటి కవిత్వం చదివాక నువ్వు ఆనందంతో పొంగిపోతావు. పక్క వాడికి చెప్తావు పిచివేశాలేక చదువుకో అన్నావు అనుకో, ఏం చేస్తాం? ఆ సంగీతంలో, ఆ పాటలో ఉన్నటువంటి ఆనందం ఆవిడకి అర్థం అవుతుంది, దానికి స్పందించగలిగితే. అంచేత అరవిందో ఎక్కడ ఆపాడు అక్కడ నుంచి శ్రీరామ శర్మ ఆచార్యం మొదలెట్టాడు. అంచేత గురువు ఎక్కడ రామకృష్ణ పరమహంస ఆపాడో అక్కడ నుంచి అరవిందో మొదలెట్టాడు. అందుకే యాక్చువల్ గా అతనికి అరవిందో యొక్క జీవితం ఎప్పుడు మారింది అంటే, ఆదిపూర్ జైల్లో మారింది, 1 సంవత్సరం పాటు జైల్లో ఉంటే మారింది. ఇప్పుడు కూడా నాకు అనిపిస్తుంది జైల్లో జరిగే గందరగోళం అంతా ఆ సుప్రామెంటల్ డిసెంట్కేనేమో అని. అదే ఆలోచించి ఏ జైలు గురించి మాట్లాడుతున్నానో అర్థమైంది కదా, తెలీదు నాకు ఏం జరుగుతుంది. కానీ నేను దాన్ని ఉపయోగించుకోగలను అలాగా. కానీ జైల్లో ఉన్నప్పుడు ఏమనిపించుంటుంది అరవిందో కూడా, ఎలాగో చచ్చిపోతానని గ్యారంటీ. అప్పుడు ఇప్పుడే ఇలా ఉంటే, అప్పుడు ఇలాంటి రివల్యూషన్ చేసి మా వాళ్ళని చంపేశాడు, ఇది చేశాడు అంటే గ్యారంటీగా మృత్యుదండి. అప్పుడు కృష్ణుడు కనిపించి చెప్పేట, ఇదంతా నేను చేస్తున్నదే ఇదంతా కూడా అంటే మీకు ఎంత ఆనందం అంటే, మీ జీవితాలు కూడా కృష్ణుడు శాసిస్తున్నాడని. మీ జీవితాలు మీ కోరికలు శాసిస్తున్నాయి. కృష్ణుడు చెప్పినట్టు మీరేం జీవించదండి. అర్జునుడు కూడా యుద్ధ భూమిలో కృష్ణుడు చెప్పినట్టు జీవించలే. అప్పుడేమన్నాడు కృష్ణుడు? యథేచ్ఛసి తథాకురు అన్నాడు. చేత మీరందరూ కూడా చాలా గొప్పగా మేము కూడా మాదంతా ఏందండి అంతా దేవుడు చేస్తున్న లీలా, దేవుడు చేస్తున్న లీలా, మీ మనసులో ఉన్నటువంటి కోరికల లీలా మీరే చెప్పుకోండి, నేనేం చెప్పక్కర్లేదు. దాన్నే ఇన్కాన్షియంట్ అన్నాడు అరవిందు, అజ్ఞానము అన్నాడు. ఇంతసేపు జ్ఞానము మనసులో కూడా ఇంకా రాలే మనం. ఆ కాన్సెప్ట్స్ అర్థం చేసుకోండి జాగ్రత్తగా. ప్రకృతిలో జరిగేటటువంటి సంఘటనలు ఇది వరకు ఒక వ్యక్తికి జరిగితే ఇప్పుడు మొత్తం ఒక సమాజానికి జరుగుతుంది, రేపు మొత్తం మానవ జాతికి జరగవచ్చు. కానీ స్టెప్స్ అవే, స్టెప్స్ అవే, స్టెప్స్ ఏం మారు. అంచేత దీన్ని ఆ ట్రాన్స్ఫర్మేషన్ గా మనం ఈ జైల్ని ఉపయోగించుకోగలమా? మానవ జాతి మీద ఆధారపడి ఉంటుంది. నేను ప్రయత్నించగలను కానీ మారగలవా మారలేవా, మరి ఎలా మారుతుంది, ఏమి చేయగలం, ఎంతలాగా మనము ఆ ఆలేపూర్ జైల్లో అరవింద్లోకి వచ్చినటువంటి ఎక్స్పీరియన్సెస్ మనం ఇక్కడ పొందగలము. ఒక సంవత్సరం పట్టింది ఆయనకి, కానీ సొసైటీ అది ఇప్పుడుంది కానీ అప్పుడు అరవింద సొసైటీ ఎక్కడ ఉంది? 1940 సెకండ్ వరల్డ్ వార్ టైం అప్పుడు 1,000 రూపాయలు డొనేషన్ ఇచ్చి అమెరికన్ సెక్రటరీ ఆఫ్ వార్కి ఉత్తరం రాస్తాడు, ద మోస్ట్ డేంజరస్ మ్యాన్ ఆఫ్ ఇండియా